ప్రియమైన ఆత్మ బంధువులారా, ఓం నమో నారాయణ, ఓం నారాయణ నారాయణ నారాయణ, ఓం నమో శివాయ, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నారాయణ నారాయణ, వాసుదేవ వాసుదేవ వాసుదేవ, ఓం నమో భగవతే వాసుదేవ. ప్రియమైన ఆత్మ, ఈ రోజున గొరగన మూడు గ్రామంగా ప్రతి సంవత్సరం జ్ఞానానంద ట్రస్ట్ ఆహ్వానాన్ని మనం అందరం కూడా ఈ రోజున ఇక్కడ జ్ఞానానంద ఈ రోజున చేగదినం, రేపు స్వామీజీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జయంతి ఉత్సవాన్ని ఈ కార్యక్రమాలు జ్ఞానానంద ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ కనిష్ట నిర్మాణాత్మకమైన వర్క్, కన్స్ట్రక్టివ్ వర్క్, క్రియేటివ్ నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇది వాచా వేదాంతం కాకుండా అనుష్ఠాన వేదాంతంగా ఈ నిర్మాణాత్మక కార్యక్రమాలు చేస్తూ కొన్ని కుటీరాలు నిర్మించి తర్వాత వృద్ధుల ఆశ్రమం కూడా ఇక్కడ ఏర్పరిచి ఇవ్వగలిగిన వారి దగ్గర తీసుకుని రిచ్ పెట్ట పూర్ ఇవ్వగలిగిన వారి దగ్గర తీసుకుని ఇవ్వలేని వారి దగ్గరికి ఫ్రీగా ఏర్పాటు చేస్తూ పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుతూ పరిసరాల ప్రభావం, వాతావరణ ప్రభావం కూడా మానవ మానసం ఈ పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచు ఈ ఈ ఆశ్రమాన్ని ఈ ట్రస్ట్ ని మంచి ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నందుకు ఈ ట్రస్ట్ సభ్యులకి సభాముఖంగా మీ తరఫున నా తరఫున నా నమస్సులు సమర్పించు. తర్వాత మన జ్ఞానానంద సోదరులు పద్మనాభరాజు గారు, ఆయన ఈ కార్యక్రమం అంతా ఆయన భుజాన్ని వేసుకుని చక్కగా నిర్వర్తిస్తూ వచ్చారు. తర్వాత ఆయన స్వర్గస్థులైన తర్వాత బాపిరాజు గారు, కోపిల బాపిరాజు గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. పద్మనాభరాజు గారికి ఈ పనులు చేయటంలో స్కిల్ ఉంది, వారికి నేర్పు ఉంది, అలాగే బాపిరాజు గారికి కూడా నేర్పు ఉంది. వారిద్దరూ జ్ఞానానంద భక్తులే కాకుండా పద్మనాభరాజు గారు జ్ఞానానందకి భక్తులు సోదరులు, అలాగే బాపిరాజు గారు కూడా జ్ఞానానంద సోదరులైనటువంటి పద్మనాభరాజు గారికి తోడల్లుడు గారు, వీరు చక్కగా నిర్వర్తిస్తున్నారు. అలాగే బాపిరాజు గారు అనంతరం కూడా ఈ కార్యక్రమాలు ఇక్కడ చక్కగా నిర్వహించేటట్టు ఈ ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో ఎవరికొకరికి చక్కగా ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. బాపిరాజు గారు ఒక్కరే బాగా నిర్వర్తించడం కాదు, వారు అనంతరం కూడా ఎవరొకరు ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. అంటే నదీ ప్రవాహం లాగా ఈ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వర్క్ ప్రవహిస్తూ ఉండాలి. ఎవరో ఒక వ్యక్తితో ఆగిపోకూడదు ప్రవాహం. తర్వాత ట్రైనింగ్ ఇస్తూ ఉండాలి. తర్వాత ఇంతకు ముందు మన వెంకటరాజు గారు, మన పండిత వెంకటరాజు గారు, తెలుగు భాషా పండితులు, సంఘ సేవా పరాయణులు, మన పండిత వెంకటరాజు గారు నా గురించి ఏదో నాలుగు మంచి మాటలు చెప్పారు, సభాముఖంగా వారు నివేదించారు. వారికి కూడా సభాముఖంగానే వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, నన్ను ఇంటి మనసుతో కూడినటువంటి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నారు. తర్వాత జ్ఞానానంద విషయం, జ్ఞానానంద వారి ఇంటి పేరు భూపతిరాజు గారు, మా ఇంటి పేరు కూడా భూపతిరాజు. ఆయన పేరు లక్ష్మీ నరసరాజు, నా పేరు లక్ష్మీ నరసరాజు, పూర్వాశ్రమంలో పేరు అలాగే. తర్వాత జ్ఞానానంద స్వామి బావ గారు కూడా మా పినమాంగ గారు, గుమ్మలూరులో జ్ఞానానంద స్వామి చోబుట్టిని మా పినమాంగ గారు చేశారు, ఆవిడ మా పినత్త గారు. జ్ఞాన పూర్వాశ్రమంలో జ్ఞానానంద స్వయం పేరు, ఇంటి పేరు భూపతిరాజు గారు, ఆయన పేరు లక్ష్మీ. జ్ఞానానంద గురించి, ఆ జ్ఞానానందకి డైరెక్ట్ డిసైపుల్ ఒకరుండవు, ఆత్మానంద అని పేరు. ఆయన పాలకుల్లో ఉండేవారు, వేషం సన్యాసి వేషమే, కానీ బిఏ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇంగ్లీష్ సాహిత్యం బోధిస్తాం. తర్వాత ఒకసారి 54వ సంవత్సరంలో కొమ్మరమ్మ అమ్మమ్మ గారు కూడా మేము యాత్రకు వెళ్ళి కాశీ యాత్రకు వెళితే ఈ ఆత్మ నాకు జ్ఞానానంద గురించి ఏమీ తెలియదు. ఈ ఆత్మానంద నా కూడా ట్రైన్ లో వచ్చినటువంటి ఆత్మానంద స్వామి జ్ఞానానంద గారు సన్యాసం తీసుకున్నాను. నేను ఢిల్లీ స్టేషన్ లో దిగాక రాజు, ఇక్కడ మన వెస్ట్ గోడావరి, మీ వెస్ట్ గోడావరి, ఇక్కడ గొరగన మూడు అనే ఊరు ఉంది, అక్కడ స్వామిజీ, ఆయన పేరు జ్ఞానానంద. ఆయన ఇప్పుడు ఈ సైన్స్ లో చాలా డిగ్రీలు తీసుకున్నారు, ఇక్కడ నేషనల్ ఫిజికల్ లెబొరేటరీ డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. మరి ఆయన పెద్ద ఆయన, నీకు తెలియదు కదా, నేను తీసుకెళ్తాను, నేను వెళుతున్నాను, నా కూడా రాను, యాత్రికులందరినీ తీసుకెళ్ళదు, నా కూడా రాను, నీకు పరిచయం, ఆత్మానంద తీసు. మార్నింగ్ టైము సరిగ్గా 54వ సంవత్సరం 1954వ సంవత్సరం మార్చి నెల కూడా నాకు గుర్తుంది, డేట్ గుర్తుంది. ఆయన ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదు 10:30కి. ఆ రోజు ఆయన సిటీ బస్ కే సిటీ బస్ లోనే వెళ్ళిపోతున్నారేమో నాకు అనిపించింది, లేకపోతే ఒక చిన్న కారు ఉందేమో. కొంతకాలం ఆయన సిటీ బస్ లోనే ఆఫీస్కి వెళ్ళిపోతా ఉన్నారు. తర్వాత ఒక కారు తీసుకున్నారు. ఈ ఆత్మానంద తీసుకెళ్లారు, ఎవరో కుక్కు ఉన్నాడు, మేము ఇద్దరం వెళ్ళాం, ఆత్మానంద నేను నన్ను పరిచయం చేశారు. టీ ఇద్దరికి, ఆ కుక్కు మా ఇద్దరికి టీ కాసి ఇచ్చారు. ఆ కుక్కుతో చెప్పారు ఇద్దరికి టీ కాసేమని. ఒక అరగంట కూర్చున్నాం, ఇంకా ఆఫీస్కి వెళ్ళి టైం అవుతుంది, ఓ అరగంట కూర్చుని అప్పుడు మొట్టమొదట జ్ఞానానందని చూసారు. జ్ఞానానంద గురించి ఆయన ఎక్కువగా సైంటిస్ట్ సైంటిస్ట్ అని చెప్పారు. జ్ఞానానంద గురించి ఎవరు ఆత్మానంద అని డైరెక్ట్ డిసైపుల్ జ్ఞానం ఇందులో, ఈ జ్ఞానంలో కూడా రెండు రకాలు ఉంటాయి. షిరిడి సాయిబాబా ఉన్నారు, ఆయన మహాజ్ఞానే, కానీ వాళ్ళు వాళ్ళకి విషయ జ్ఞానం, విషయ ప్రవృత్తి, విషయ మహాజ్ఞానం అయినప్పటికీ వాళ్ళకి ఆ బ్రాహ్మ్య స్థితి వాళ్ళకి అనుభవంలో ఉన్నప్పటికీ విషయ ప్రవృత్తి, విషయ జ్ఞానం లేకుండా రచయితలు అవ్వలేరు, సైంటిస్టులు అవ్వలేరు, రైటర్స్ అవ్వలేరు, పోయిట్స్ అవ్వలేరు. లోపల జ్ఞానంలో తేడా ఉండదు, జ్ఞానం యొక్క వైభవంలో ఏమీ తేడా ఉండదు. ఇప్పుడు శంకరాచార్యులు వారు ఉన్నారు, శంకరాచార్యులు వారు, ఆది శంకరాచార్యులు వారు పొందిన స్థితి ఇంకా చాలా మంది పొందారు. అయితే విషయ ప్రవృత్తి, ఆ ఎక్స్ప్రెషన్, ఆ రచయిత, తర్వాత ఏమో ఆ పొయిట్రీ, భాషాజ్ఞానం, ఇవన్నీ అందరి ఆ ప్రతి జ్ఞానికి ఉండాలని ఎక్కడా లేదు. అది మీరు అర్థం చేసుకోవాలి. లోపల పొందే వస్తువు పొందుతారు, ఆ ప్రవృత్తిని బట్టి విషయ ప్రవృత్తి లేకుండా, విషయ జ్ఞానం లేకుండా వాడు రచయిత అవ్వలేరు, వక్తలు అవ్వడానికి. షిరిడి సాయిబాబా కూడా మహాజ్ఞానే, అలాగే శంకరాచార్యుల వారు కూడా మహాజ్ఞానే. అయితే ఇప్పుడు శంకరాచార్యుల వారు ఏదో అనేక గ్రంథాలు రాశారు, అనేక ప్రవచనాలు చేశారు, ఇక్కడ బాబా చేయలేరు, ఎక్స్ప్రెషన్ తేడా. అది ఇక్కడ మీరు ఇదే తేడా చెప్తున్నారు. జ్ఞానానంద గురించి ఏమిటంటే, ఆయన జ్ఞానానంద పేరు, ఇంటి పేరు, పేరు ఒకటి అని చెప్తాను. అయితే ఆయనకి నాకు తేడా ఏమిటంటే, ఆయన సిద్ధ పురుషుడు, నేను సాధకుని. ఇద్దరికి తేడా ఏంటంటే, ఆయనేమో సిద్ధ పురుషుడు, నేనేమో సాధకుని. ఆయన ఏదైతే పొందుతారో ఆ పొందటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి బాటసారి. ఇలా జ్ఞానానంద ఆయనకి రెండు, ఆత్మానుభవం ఉంది, అమృతానుభవం ఉంది, విషయ జ్ఞానం ఉంది, విషయ జ్ఞానం ఉంది. తర్వాత ఆయన ఇక్కడ తపస్సు చేయటానికి వెళ్ళటం, గొరగడమూడి విడిచిపెట్టి తపస్సు చేయటానికి వెళ్ళటం, హిమాలయాస్కి వెళ్ళటం, అక్కడ తపస్సు చేయటం, ఆయన పొందవలసిన వస్తువు పొందటం. అయితే ఇక్కడ ప్రతి జ్ఞాని కూడా ఒక రంగంలో ఉండరు. ఇక్కడ మీరు గ్రహించవలసిందంటే, కొన్ని కొంతమంది భీష్ముడు జ్ఞానే యుద్ధం చేశాడు, అలాగే జ్ఞానానంద కూడా జ్ఞానే. అయితే ఆయన దేహ ప్రారంభాన్ని బట్టి సైన్స్ రంగంలో విశేషంగా కృషి చేశారు. ఆ ఫీల్డ్ ఆయన ఎక్కువ దేహ ప్రారంభాన్ని బట్టి అలా కృషి చేశారు. ఆయన ఇక్కడ ఏదో నరసాపురం హై స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదివారు, తర్వాత తపస్సుకు వెళ్ళిపోయారు. తప్ప ఇంటర్మీడియట్ బిఎస్సి ఎంఎస్సి ఏమీ చదువు లేకుండా ఇతర దేశాలకు వెళ్ళి ఆ యూనివర్సిటీస్ లో పీజీ కూడా తీసుకోకుండా డైరెక్ట్ గా పిహెచ్డి తీసుకున్నారు. అప్పుడు యూనివర్సిటీ సిండికేట్ ఆయనకి అనుమతి ఇచ్చింది, అంటే బిఎస్సి ఎంఎస్సి చదవకుండా డైరెక్ట్ గా పిహెచ్డి పుచ్చుకున్నారు. ఇంగ్లాండ్ లో జర్మన్ చాలా పిహెచ్డీలు ఉన్నాయి, అది అలా అంటే అలా తీసుకున్నారు. అంటే సిండికేట్ అలాగా ఇంటికి తీసుకున్నారు, అలా ఇవ్వచ్చు ఆ పిహెచ్డి అంటే. ఆ రోజుల్లో యూనివర్సిటీ సెనేట్ ఆయనకు అనుమతించింది అలా పిహెచ్డి ఇవ్వడానికి. ఆయన చేసిన సైన్స్ రంగంలో ఆయన చేసిన కృషికి డైరెక్ట్ గా పిహెచ్డి అవార్డు చేశారు. అదొక ఎక్సెప్షన్ కేసెస్, అంటే రేర్ కేసెస్ అయ్యి. తర్వాత ఆయన ఇతర దేశాల్లో ఉండేవారు, ఇతర దేశాల్లో సైన్స్ రంగంలో రీసెర్చ్ వింగ్ లో ఉండేవారు. రీసెర్చ్ వింగ్ లో ఉండి 1954 సంవత్సరంలో తర్వాత ఈయన అప్పుడు మనకి లోక్సభ స్పీకర్ మౌలంకర్, ఆ మౌలంకర్ గారు మన ప్రప్రథమ భారత ప్రధాన మంత్రులు జవహర్లాల్ నెహ్రూకి పరిచయం అవటం. ఆయన ఇక్కడ నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం ఢిల్లీలో, దానికి డిప్యూటీ డైరెక్టర్ గా ఈయన ఆహ్వానించడం, ఆ రకంగా ఢిల్లీ వచ్చారు. ఆయన ఢిల్లీలో ఉన్న రోజుల్లోనే మేము కలుసుకున్నాం. తర్వాత ఢిల్లీ నుంచి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసి అక్కడ ఈ న్యూక్లియర్ ఫిజిక్స్ కి ఆ డిపార్ట్మెంట్ ని స్థాపించి ఆయనే ఫౌండరు, ఆయనే హెడ్ గా ఉండి చాలా మందికి ఈ పిహెచ్డి డిగ్రీస్ తీసుకోవడానికి గైడ్ చేశారు. చాలా మందిని టీచర్స్ గా తయారు చేశారు అక్కడ ఉండి. నేను మొన్న విశాఖపట్నం ఉండగా ఈయన దగ్గర పిహెచ్డి తీసుకునే స్టూడెంట్ తోటి ఏదో మాట్లాడటానికి 12 వెళ్ళాను. నేను జ్ఞానానంద రూమ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు, క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. నేను ఎవరినో కలుసుకోవడానికి గడుపుతున్నాను, ఏదో స్వాముల వారికి నమస్కారం అన్నాను, నమస్కారం అని చెప్పి వెళ్ళిపోతున్నాను. నమస్కారం అని చెప్పి వెళ్ళిపోతా అంటే ఇలా వెనక్కి పిలిచి, నమస్కారం ఏమిటయ్యా? నమస్కారం అండి అనాలి, బహువచనం మాట్లాడాలి, మర్యాద తెలియదా? మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడుతున్నావు, మర్యాద తెలుసుండి మాట్లాడాలి, మర్యాద ఇవ్వాలి, మర్యాద తీసుకోవాలి. నమస్కారం ఏంటి? నమస్కారం అండి అన్నారు. నువ్వు నేర్చుకోవాలి మాట్లాడటం, ఎలాగో నేర్చుకోవాలని నాకు చెప్పి వెనక్కి పంపించారు. మొన్న నేను ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ చెప్పారు, విశాఖపట్నం ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఇలాగ నేను ఎవరో ఆయన స్టూడెంట్ తోటి మాట్లాడటానికి వెళ్ళాను, ఆయన ఎదురుపడ్డారని ఊరికే నమస్కారం అండి అనుకోండి, నమస్కారం అని వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వెనక్కి పిలిచిందంటే అలా అనకూడదు, నమస్కారం అండి అనాలి, మర్యాదగా మాట్లాడాలి, అలా నేర్చుకోవాలి అని చెప్పి నన్ను వెనక్కి పంపారు. నా రిటైర్డ్ హెడ్ మాస్టర్ మన విశాఖపట్నంలో ఉండగా ఏదో మాటల సందర్భంలో నాకు చెప్పారు జ్ఞానానంద గురించి. సరే, అది సైన్స్ భాగం. న్యూక్లియర్ ఫిజిక్స్ కి ఆయన కంట్రిబ్యూషన్ చాలా ఉంది ప్రపంచంలో. ఆయన పెద్దవాళ్ళు న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఆయన ఒకరు. మనం టాప్ 20 తీసుకుంటే, లేకపోతే టాప్ 20 సైంటిస్టులు, టాప్ 30 సైంటిస్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, మొత్తం ప్రపంచం మొత్తమే చూసుకుంటే ఈయన ఒక టాప్ 20లో జ్ఞానానంద కూడా ఒకరు ఆ న్యూక్లియర్ ఫిజిక్స్ లో. తర్వాత ఆయన ఇక్కడికి రావటం గొర్రెమూడు సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఉండరు, గొర్రెమూడు వస్తూ ఉండరు. అప్పుడు కూడా నేను వచ్చి చూసేవాడిని, ఎప్పుడైనా ఒకటి రెండు సార్లు గొర్రెమూడు కూడా వచ్చి చూసేవాడిని. సర్వసాధారణంగా ఆయన దగ్గరికి ఎక్కువ చదువుకున్న వాళ్ళు వస్తూ ఉండవారు. ఏమంటే మేము బీఎస్సీ చదివాము తర్వాత ఏం చేయమంటారు, అది ఇంటర్మీడియట్ చదివాము ఎంబీబీఎస్కి వెళ్ళమంటారా లేదా బి ఫార్మసీ చదవమంటారా, ఇలా చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది వస్తూ ఉండరు, సలహాలు అడుగుతూ ఉండరు. ఆయన పద్ధతిలో ఆయన గైడ్ చేస్తూ ఉండేవారు. ఇంతకీ ఏమిటంటే ఆయనకి బ్రెయిన్ లో కుడి భాగం వికసించింది, ఎడమ భాగం వికసించింది. మనకి లోపల మెదడు ఉంటుంది కదా, ఆ మెదడులో ఆయనకి ఆ మెదడులో రెండు భాగాలే వికసించడం. సర్వసాధారణంగా మెడిసిన్ లో ఏమని చెప్తారంటే, అంటే నేర్చుకుంటే ఏదైనా వస్తుంది, మెడిసిన్ లో ఏమని చెప్తారంటే ఈ ఎడమ భాగం మెదడులో ఎడమ భాగం బాగా పనిచేసే వాళ్ళకి యాక్టివ్ గా ఉన్నవాళ్ళు సైంటిస్టులు అవుతారని, కుడి భాగం బాగా పనిచేసే వాళ్ళు ఆర్టిస్టులు అవుతారని, పోయిట్స్ అవుతారని, రైటర్స్ అవుతారని, ఆరేటర్స్ అవుతారని సైన్స్ చెబుతుంది. మెదడులో రెండు భాగాలు ఉన్నాయి. ఆ ఎడమ భాగం బాగా పనిచేసే వాళ్ళు పెద్ద పెద్ద టెక్నికల్ పీపుల్ సైంటిస్టులు అవుతారని, టెక్నికల్ సైడ్ బాగా ఉంటారని, తర్వాత కుడి భాగం పనిచేసే వాళ్ళు ఆర్ట్స్ సైడ్ బాగుంటారు కానీ లాంగ్వేజెస్ లిటరేచర్ వీటి సైడ్ బాగుంటారని మెడికల్ సైన్స్ చెప్పు. అయితే ఇక్కడ జ్ఞానానంద దగ్గరకు వచ్చేవాడికి రెండు భాగాలు బాగా పనిచేస్తుంది, ఓ పక్కనేమో సేంటారు, ఒక సేంట్ అయ్యారు, ఓ పక్కన సైంటిస్ట్ అయ్యారు. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానం ఉంది, ఆత్మానుభవం ఉంది, అమృతానుభవం ఉంది, ఇక్కడ విషయ ప్రవృత్తి ఉంది, పరిశీలన శక్తి ఉందండి, ఆ డీటెయిల్ గా చెప్పే విధానం తెలుసు. అలాగే న్యూక్లియర్ ఫిజిక్స్ మీద కొన్ని గ్రంథాలు రాశారు. అంటే విషయ ప్రభుత్వం ఉంది ఒక పక్కనే, ఒక పక్కన అమృతానుభవం ఉంది, ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు ఉన్నాయి కండి, ఆయన పూర్ణ మానవుడు, పూర్ణ స్థితి పొందారు. రెండు సమగ్రంగా ఉన్నాయి, రెండు సమగ్రంగా ఉన్నాయి. కాబట్టి ఆ జ్ఞానానంద గురించి ఈ రోజున ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన పేరు మనం మర్చిపోకుండా ఇక్కడ కంటిన్యూ చేస్తూ, ఆయన డైరెక్ట్ స్టూడెంట్స్ ఎవరు ఆయన మర్చిపోరు. తర్వాత ఇక్కడ ఉన్న గొరగనమూడికి ఆయన జన్మస్థలం కాబట్టి ఇదేదో మంచి ఉపయోగపరమైన, ఎక్కడ మహాత్ముడు ఉన్నాడో ఎక్కడ మహర్షి ఉన్నాడో అది తీర్థం, అదే పుణ్యక్షేత్రం. ఎక్కడైతే మహర్షులు అవతరించారు, ఎక్కడైతే అవతార పురుషులు, అయ్యే పుణ్యక్షేత్రం. అంటే జ్ఞానానంద పేరు మీద 10 మందికి ఉపయోగపడే పనులు, తర్వాత వృద్ధులకు ఉపయోగపడే పనులు, ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి అన్ని మంచి జ్ఞానానంద కుటుంబ సభ్యులు అందరూ కలిసి భక్తులు, జ్ఞానానంద భక్తులు అందరూ కూడా దీనికి సహాయ సహకారములు అందిస్తూ దీని యొక్క ఉజ్వలమైన భవిష్యత్తులోకి తీసుకెళ్ళడానికి ఈ ట్రస్ట్ని అనేక మంది కృషి చేస్తున్నారు. వారు చేస్తున్న మంచి పని కూడా సమామకంగా నా కృతజ్ఞత తెలియపరచు. ఎవరికైనా ఏ రంగంలోకి వెళ్ళినా అమృత అనుభవం పొందే వరకు మానవుడికి ఆనందం కావు, ఆనందం లేకుండా మనిషి ఉండలేడు. ఎన్నున్నా అవును, అదృష్టం వెంటాడుతున్నా, దూరదృష్టం వెంటాడుతున్నా, వాడికి ముందు ఆనందం కావాలి. అవి అదృష్ట దురదృష్టాలు అనేవి దేహానికి మనస్సుకి సంబంధించినటువంటి, మనోదేహములకు సంబంధించినటువంటి. భగవంతుడు లేడని చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ నాకు ఆనందం అవసరం లేదు, శాంతి అవసరం లేదని చెప్పేవాళ్ళు సృష్టిలో ఎవరు లేరు. సూర్యుడికి ప్రకాశం సహజం, చంద్రుడికి చల్లదనం సహజం, అగ్నికి వేడి సహజం, నీటికి చల్లదనం సహజం. అలాగే మన లోపల సద్వస్తువు ఈ బ్రహ్మము, లోపల సద్వస్తువు, లోపల ఉన్నాడు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, మన ప్రభువు ఉన్నాడు, మన యజమాను ఉన్నాడు, వాడి స్వరూపం ఆనందం, వాడే ఆనందం. మన స్వరూపంలో ఆనందం ఉంది. అంటే సూర్యుడికి ప్రకాశం ఎంత సహజమో మనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మముకు, మనలో ఉన్న సద్వస్తువుకు, అండ్ ఇన్ స్పిరిట్ ఆ చావు లేని సత్పదార్థానికి సూర్యుడికి ప్రకాశం ఎంత సహజమో దానికి ఆనందం అంత సహజం, శాంతి అంత సహజం, కాంతి అంత సహజం. దేహం ఉన్నా దేహం లేకపోయినా, లోకం కనిపించినా కనిపించకపోయినా, ఆ వస్తువు సహజంగా ఉండటం కూడా అంతే సహజం. మీరు సబ్జెక్టుకు క్లోజ్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు సబ్జెక్ట్ ప్రాపర్ గా అర్థం చేసుకుంటే 90% వరకు మీరు సారవల స్టేట్ ను అందుకోగలుగుతారు. ఇక్కడ ఉన్నది ఆనందమే. అయితే ఆ వస్తువుని దానికి సహజం, అది లోపలన బ్రహ్మముకి ఆనందం సహజం, అది కల్పించుకున్నది కాదు, అది సహజం. సూర్యుడికి ప్రకాశం గుణం కాదు, దాని సహజం, అది స్వభావమే. అంతేకాని అది గుణము కాదు, తెచ్చిపెట్టుకున్నదేం కాదు. అలాగే లోపల ఉన్న బ్రహ్మముకి ఆనందం సహజం, అది గుణం కాదు, దాని నేచరే అది. దాని నేచర్ అది ఏంటండి, ఎన్నిసార్లు చెప్పిన వాడు అలా మాట్లాడతాడేమిటని మనం ఎవరితో అంటాం అనుకోండి, మీరు వారి నేచర్ అండి అది అంటారు. అంటే నేచర్ ని జయించడం కష్టం, అతను ప్రయత్నం చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉంటాడు. దానికే గురువు అనుగ్రహం లేకుండా, ఈశ్వరు అనుగ్రహం లేకుండా నేచర్ ని ఓవర్కమ్ చేయటం కష్టం. ఒక మానవుడికి ఒక స్వభావం ఉంటుంది, దాన్ని ఓవర్కమ్ చేయటం చాలా కష్టం, అందుకే తపస్సు చేయటం. మీరు బాగా గ్రహించండి,
ఎక్కడున్నటువంటి వస్తువు, ఇక్కడ ఉన్నటువంటి వస్తువు సహజంగా ఉంటుంది, దాని స్వరూపమే ఆనందం. అది మనకు అనుభవంలోకి వచ్చే వరకు, అంటే దేహం మనస్సు మనోదేహములు మనకు ఎలాగైతే అనుభవంలో ఉన్నాయో, ఆ వస్తువు తాలూకు మనకి తాదాత్యం వచ్చే వరకు, అందులో మనం ఏకం అయ్యే వరకు, నేను అనేటప్పటికీ ఆ బ్రహ్మము నాకు స్ఫురించే వరకు, ఆ బ్రాహ్మి స్థితిలో నిలబడే శక్తి నాకు వచ్చే వరకు, ఏదో వెలితి, ఏదో కొరత, ఏదో అశాంతి, ఏదో దుఃఖం ప్రతి మానవుణ్ణి వెంటాడుతూ ఉంటుంది. ఇది సిద్ధాంతం. మీకు ఎంత చదువు ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత స్టేటస్ ఉన్నా, ఎంత కీర్తి ఉన్నప్పటికీ, ఏదో ఒక వెలితి, ఏదో ఒక కొరత వెంటాడుతూనే ఉంటుంది. ఆ జీవుని అలా వెంటాడుతా. వేదంలో ఛాందోగ్యోపనిషత్తులో ఒక మాట, ఒకటే ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే తొలిత తొలిత ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే ఒక్కటే ఉన్నది, ఒకటే ఉన్నది. ఒక్క దాంట్లో నువ్వు భిన్నత్వం చూస్తాంటే, అనేకత్వం చూస్తాంటే నీకు సంసారం ప్రారంభమవుతుంది. నేను భయం విడిచిపెట్టదు, అశాంతి విడిచిపెట్టదు, శవాలను మైతి విడిచిపెట్టదు అన్నాడు చాందోక్కి చెప్పని. ఒక్కటే ఒక్కటే ఒక్కటంటే ఇది ఎవడు చెప్తున్నాడు? ఒక ఋషి చెప్తున్నాడు, సనత్ కుమారుడు చెప్తున్నాడు నారదుడికి. ఒకటి తొలుత ఒకటే ఒకటంటే ఒకటే ఒకటే ఉన్నది తొలిత, ఒకటంటే ఒక్కటిగానే ఉన్నది. అందులో నువ్వు భిన్నత్వం నీకు కనిపిస్తే, ఆ ఒక్క దాంట్లో నీకు భిన్నత్వం కనిపిస్తుంటే, అనేకత్వం కనిపిస్తుంటే సంసారం ప్రారంభం. అంటే ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు గోచరం అయ్యే వరకు, ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు ఉన్న వస్తువు ఉన్నట్టుగా నీకు వ్యక్తం అయ్యే వరకు నేను అశాంతి విడిచిపెట్టదు. నీకు పునర్జన్మలు వస్తూనే ఉంటాయి, పునరావృత్తి వస్తూనే ఉంటుంది, ఏదో ఒక వేదన నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. అందులో మన ఆ ఒక్క దాంట్లో భిన్నత్వం చూస్తున్నా అని చెప్పు, ఏకత్వం చూ, ఆ భిన్నత్వం అనేకత్వం చూస్తున్నాను. అయితే నీ గమ్యం, నా గమ్యం, సైంటిస్టుల గమ్యం, ఆడిటర్స్ గమ్యం, రైటర్స్ యొక్క గమ్యం, పొలిటీషియన్స్ గమ్యం, ఫార్మర్స్ గమ్యం, అయితే ప్రతి జీవుడి జీవలక్షణ, ప్రతి జీవుడి యొక్క గమ్యం, ప్రతి హ్యూమన్ బీయింగ్, వాడి మనిషి అవ్వచ్చు, వాడి శరీరం మానవ శరీరం అవచ్చు, లేకపోతే ఏదైనా ఇంకొక పశుదేహంలో ఉండొచ్చు, ఆ జీవుడు మానవ దేహంలో ఉండొచ్చు, ఏ దేహంలో వాడు ఉన్నప్పటికీ ఒక్కటంటే ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే, దాంతో ఐక్యమయ్యే వరకు, దాంతో తాదాత్యం పొందటమే మానవుడి లక్ష్యం, మానవుడి గమ్యం. అప్పటి వరకు జీవుడి యొక్క యాత్రకి ముగింపు లేదు. ఇలా శవాలను మోస్తూనే ఉండాలి, చనిపోతూ ఉండాలి, పుడుతూ ఉండాలి, ఇలా పునర్జన్మలు వస్తూ ఉంటాయి, పునరావృత్తులు వస్తూ ఉంటాయి. మన ఏదైతే ఛాందోగ్యోపనిషత్తులో ఒక తొలుత ఒక్కటే ఉన్నది, అందులో మనం ఐక్యమయ్యే వరకు, ఐక్యమయ్యే వరకు మనకి పునర్జన్మ రాగవు. ఆ ఐక్యం అవటే మన జీవిత గమ్యం. మీ మన ఎవరి గమ్యమైనా అదే, అక్కడ వెళ్ళే వరకు నీకు ఆనందం నీకు స్వరూపంగా వ్యక్తమవదు. చావు లేని స్థితి నీకు స్వరూపంగా వ్యక్తమవదు. అప్పుడే నీకు నారాయణుడు స్వరూపంగా వ్యక్తం. మనకు దురాలోచన, దుష్టబుద్ధి, దురాలోచన వేరు బుద్ధి, సెపరేట్నెస్ ఎక్కడి నుంచి ప్రారంభమైంది? భగవంతుడికి ఆ ఉన్నదం ఒకటే తొలిత అని చెప్పి, తొలిత ఒక్కటే ఉందని చెప్పాడు కదా, దానికి వేరుగా ఉన్నాం అనే భావన మనకు. ఎప్పుడైతే మనకు ఆ వేరు భావన వచ్చిందో, ఎప్పుడైతే సెపరేట్నెస్ వచ్చిందో, అది వేరు మనం వేరు అని ఎప్పుడైతే మనకి తలంపు వచ్చిందో, అక్కడి నుంచి దుష్టాలోచన ప్రారంభమైంది, దుష్టబుద్ధి ప్రారంభమైంది, స్వార్థం ప్రారంభమైంది, అక్కడి నుంచి దేహాభిమానం ప్రారంభమైంది, ఈ శవబుద్ధి కలిగింది, అక్కడి నుంచి పతనం అయ్యాయి. మనకి దుష్టబుద్ధి ఉందనుకోండి, దుష్టబుద్ధి ఉండటం, ఆ దుష్టబుద్ధి ఎందుకు వచ్చింది మనకి? ఉంది, తొలగించుకోవడం అది వేరే విషయం. అసలు దుష్టబుద్ధి ఎందుకు వస్తుంది? ఆ సెపరేట్నెస్ ఎందుకు వస్తుంది? సరే, రెండు నిమిషాలు అరుణాచల శివ చేయమ్మా. అరుణాచల శివ భాషంగా నీకు ఎన్నో కంఫర్ట్స్ ఉన్నాయనుకోండి, మీరు ఎందరో ఎన్నో చదువులు చదువుకున్నారు అనుకోండి, దుఃఖం వస్తుంది అనుకోండి, ఏం ప్రయోజనం లేదు. ఇక మన స్వరూపంలో ఏదైతే లేదో దాన్ని మనం రిజెక్ట్ చేస్తాం, వద్దంటాం. మనకి చావు అంటే ఎవరికి ఇష్టం లేదు, ఏం చేద్దాం? మనం చావు లేని సత్పదార్థం. మన స్వరూపంలో ఏదైతే లేదో అది ఏది వచ్చినా మనం రిజెక్ట్ చేస్తాం. భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదని చెబితే ఇది నిశ్చయం, దిస్ ఈజ్ టైం. ఉన్నదానికి లేకపోవటం అంటూ లేదు, లేనిదానికి ఉండటం అంటూ లేదు. ఆ ఉన్నదేదో ఉంది, దాని తాలూకు అనుభవం మనకు లేదు. ఆ వస్తువుని అనుభవైక్యవేద్యం చేసేవాడే గురువు. గురువు అంటే ఏంటి? కాంతి ప్రదాత, శాంతిదాయకుడు, శాంతిదాయకుడు, జ్ఞానదాయకుడు, జ్ఞానానంద పేరు. మన స్వామీజీ పేరు ఏం పేరు? జ్ఞానానంద. అంటే జ్ఞానములో ఆనందిస్తున్నారు. జ్ఞానానంద జ్ఞానములో ఆనందిస్తున్నారు కాబట్టి జ్ఞానానంద. మనం విషయాల్లో ఆనందిస్తున్నాం కాబట్టి మన విషయానందులో. జ్ఞానం సత్యం, అజ్ఞానం అసత్యం. జ్ఞానం నిత్యం, అజ్ఞానం అనిత్యం. జ్ఞానం సుఖప్రదాయని, అజ్ఞానం దుఃఖప్రదాయని. దుఃఖాన్ని ఇస్తుంది అజ్ఞానం, జ్ఞానం సుఖాన్ని ఇస్తుంది. జ్ఞానం అంటే మన మనస్సుతోటి గ్రహించేది కాదు, అది విషయ జ్ఞానం. ఎక్కడైతే మాట అణుగుతుందో, ఎక్కడైతే మనస్సు అణుగుతుందో, ఎక్కడైతే ఇంద్రియాలు అణుగుతాయో, ఎక్కడైతే నేను నేను అనే తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో. రమణ మహర్షి గారు అన్నారు, నేను అనే భావన నీకు ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అది నీకు తెలియనంతకాలం నీకు బాధలు ఎలా తప్పుతాయి? సబ్జెక్ట్ క్లోజ్ గారండి, ఏం తొందరలేదు. ఈ నేను అనే భావన లేని వాడు లేడు సృష్టిలో. ఆ నేను అనే భావన నీ లోపల నుంచి ఉదయించి వస్తుంది, బయట నుంచి ఉదయించి రావటం లేదు. ఆ నేను అనే భావన నీకు ఎక్కడి నుంచి అయితే ఉదయించి వస్తుందో, అది ఏ సోర్స్లో నుంచి వస్తుందో, ఏ కేవ్లో నుంచి వస్తుందో, ఏ హార్ట్లో నుంచి, ఏ స్పిరిచువల్ సెంటర్లో నుంచి వస్తుందో, ఈ చైతన్యానికి ఏది కేంద్రంగా ఉందో, ఈ నేననే భావనకి ఏది కేంద్రంగా ఉందో, ఆ కేంద్రం నీకు గోచరం కానంత కాలము నేను బాధలు విడిచిపెట్టలే, బాధలు తరుముకుంటే ఈ జన్మలో కాదు కోటి జన్మలు ఇస్తా. అక్కడ జ్ఞానం అంటే విషయ జ్ఞానం కాదు. జ్ఞానం అంటే నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభవం జ్ఞానం. ఉన్నాడని చెప్పలేదు. ఆ వైకుంఠంలోని నారాయణుడు, కైలాసంలోని శంకరుడు, నీ మనస్సు ఎంత నిజమో అంతే నిజం. అన్ని సాపేక్షక పాక్షిక సత్యాలు సాపేక్షకమైనవి అన్నీ కూడా. కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే అని అడిగి ఏమని చెప్పాడంటే, నేను అనే భావన నీ లోపలే ఉదయిస్తుంది. ఎక్కడైతే ఆయన ఉదయిస్తూ నేననే భావన ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుందో అక్కడే ఈశ్వరుడు కూడా ఉన్నాడు, నిన్ను నియమించేవాడు ఉన్నాడు, నీ కంట్రోలర్ బయట లేడు, నీ లోపలే ఉన్నాడు. అది పరమేశ్వరుడు ఉన్నాడు. గీతలో భగవంతుడు చెప్తాడు, ఈశ్వరుడు ఉన్నాడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు. ఉండటమే కాదు, దేహాన్ని ప్రారంభాన్ని అనుసరించి ఆడిస్తున్నాడు. ఈశ్వరుడికి మరొక పేరుంది, కర్మ ఫల అప్రదాత అని. అంటే ఆ దేహం చేసినటువంటి కార్యక్రమానికి వాడికి మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, ఏదో జన్మలో వాడికి ఆ కర్మ ఫలితానికి అనుసంధానం చేస్తాడు, వాడే ఈశ్వరుడు. అంటే ఈశ్వరుడికి కర్మ ఫలదాత. అది కేవల బ్రహ్మముకి దీనితోడు సంబంధం ఉండదు. ఇటు ఎబవ్ 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 ఆల్ ది స్ట్రగుల్స్ మాయతో కూడి ఉన్నవాడు ఈశ్వరుడు. అదే రమణ మహర్షి గారు అంటారు, జీవుడు తన వేషం తాను తీసేస్తే, ఈశ్వరుడు తన వేషం తీసేస్తే ఉన్నది ఏదో మిగులుతుంది. అది 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 అల్టిమేట్ స్టేట్, అది ఫైనల్ స్టేట్. అది పొందే వరకు నిన్ను వెలితి వెంటాడుతున్నది, అశాంతి నిన్ను వెంటాడుతుంది. ఉన్నది ఏదో ఉంది, ఉన్నది ఏదో ఉంది. కాలము కూడా నిజం కాదు, కాలము కూడా మనోకల్పితం. గాఢ నిద్రలో ఎవరికి కాలం లేదు, గాఢ నిద్రలో ఎవరికి టైం సెన్స్ లేదు, గాఢ నిద్రలో పుణ్యపాప భావాలు లేవు, గాఢ నిద్రలో ద్వైతం లేదు. అయితే గాఢ నిద్రలో మనం లేమంటే మనం ఉన్నాం. దత్తాత్రేయుడు అన్నాడు, నీకు గాఢ నిద్రలో మెలకు రావాలి. నీకు గాఢ నిద్రలో మెలకు రావాలి అయ్యా, అది జ్ఞానం. నీకు గాఢ నిద్రలో మెలకు రావాలి, అది జ్ఞానం. అంటే నువ్వు జీవించి ఉండగానే, ఈ జీవలక్షణ ఈ శరీరంలో నువ్వు ఉండగానే మరణించాలి. మరణించి అదే శరీరంలో నువ్వు జన్మించాలి. అప్పుడు నీకు బ్రహ్మానుభవం, బ్రాహ్మస్థితి. మనస్సు విషయాలను కల్పిస్తుంది, మనస్సు వస్తువుని కల్పిస్తుంది. అది ఏ విషయాలు అయితే కల్పించిందో, ఏ వస్తువుని అయితే కల్పించిందో, మళ్ళీ అది కల్పించిన విషయాల మీదే మమకారం పెంచుకుంటుంది, మరి అందులో తగులుకుంటుంది. విషయాలు కల్పించేది మనస్సు, అందులో బంధింపబడేది మనస్సు. వస్తువుని కల్పించేది మనస్సు, మళ్ళీ వస్తువులను కోరుకునేది మనస్సు. ఈ ప్రేమ ద్వేషము, ఈ రాగము అనురాగము, ఇన్ని గొడవలు లేనే లేవు. నీ కోరిక, కోరికే ప్రేమ, కోరికే ద్వేషం, కోరికే ఇష్టం, కోరికే అయిష్టం. నీకు కోరిక అంటే లేనప్పుడు ఇష్టాయిష్టాలేంటి, ప్రేమలేంటి, ద్వేషాలేంటి, ఇవన్నీ ఇవన్నీ కోరికలేంచి వస్తున్నాయి. కోరిక లేకపోతే ప్రేమ లేదు, కోరిక లేకపోతే ద్వేషం లేదు, కోరిక లేకపోతే ఇష్టం లేదు, కోరిక లేకపోతే అయిష్టం. నాకు వాడంటే ఇష్టం, వీడంటే అయిష్టం అంటే నీకేదో లోపల కోరిక ఉంది. కోరిక లేని వాడికి ఇష్టం ఏంటి? అయిష్టం ఏంటి? ఇవన్నీ డిజైర్లోంచి వస్తున్నాయి. ఆ డిజైర్లెస్నెస్ స్టేట్ పొందాలంటే, ఆ ఫియర్లెస్నెస్ స్టేట్ పొందాలంటే, మన హృదయంలో అంతర్యామిగా ఉన్న వస్తువు, సహజంగా ఉన్న వస్తువు, మనోదేహములతోటి కించిత్తు కూడా సంబంధము లేని వస్తువు, చీమతలకాయంత కూడా సంబంధము లేని వస్తువు, దేహాన్ని శ్మశానంలోకి తీసుకెళ్లి భరం చేసినా దేహాన్ని కాల్చినా ఈ దేహం అది దేహములో అంతర్యామిగా ఉన్న సద్వస్తువు దేహము దేహాన్ని కాల్చినప్పుడు కాల్చి బూడి చేసినప్పుడు అది కాలబడదు. ఆ దేహములో అంతర్యామగా ఉంది కానీ ఆ దేహంలో భాగము కాదు. దేహములో అన్న భాగం బరియల్ గ్రౌండ్ లో కాల్చబడుతుంది కానీ దేహములో అంతర్ దేహంలో భాగంగా ఉన్నది బరియల్ గ్రౌండ్ లో కాల్చబడుతుంది కానీ దేహానికి అంతర్యామగా ఉండి ఆ దేహాన్ని ప్రారంధాన్ని బట్టి ఆడించే బ్రహ్మం మటుకి కాల్చబడదు. పుట్టింది చనిపోతుంది, పుట్టిన దానికి చావు లేదు. దాని నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్, ఉన్నదేదో ఉంది ఒకటి, అది నేమ్లెస్, అది ఫార్మ్లెస్. అయితే మనం అందరం ఏదో ఒక రూప ఏదో ఒక శవాన్ని వేసుకుంటాం. అందరికీ తల శవం అందు, ఏదో శవం వేసుకుంటాం. ఆ శవానికి ఒక పేరు ఉంటుంది. మనం ఏదో ఒక పేరుతోటి ఒక రూపంతో తాదాప్యం పొందుతాం. నా పేరుతోటి నేను ఎప్పుడైతే తాదాప్యం పెంచుతున్నానో, నా రూపంతో నేను ఎంత ఎప్పుడైతే తాదాప్యం పొందుతున్నానో, నాకన్నీ మీ రూపాలన్నీ నిజమే, మీ నామాలన్నీ నిజమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. నాకు ఎప్పుడైతే తప్పుడు భావన వచ్చిందో, ఆ ఉపనిషత్తులో చాంగే చెప్పని, నీకు ఎప్పుడైతే దుష్టబుద్ధి ప్రారంభమైందో, తప్పుడు భావన అసలు ఎందుకు వస్తుందని, రాంగ్ ఐడెంటిఫికేషన్, రాంగ్ థింకింగ్ అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది నీకు, రాంగ్ థింకింగ్ ఎక్కడొస్తుంది నీకు, స్టార్టింగ్ ఎక్కడొస్తుంది రాంగ్ థింకింగ్, ఎప్పుడైతే దానికంటే ఉన్న వస్తువుకు ఉన్నదే ఒకటే, దాని మీద నీకు అనేకత్వం ఎప్పుడైతే నువ్వు కల్పించుకున్నావో, భిన్నత్వం ఎప్పుడైతే కల్పించుకున్నావో, నువ్వు పుట్టిన దాని అయినప్పటికీ పుట్టిన దానితోటి నీకు తాదాత్మ్యం ఎప్పుడైతే వచ్చిందో, ఈ దేహము నేను, ఈ దేహము నాదేనం అని అనుకుంటున్నావు. అది నిజమైతే ఇబ్బంది లేదు, అది అసత్యము. దేహము నేను, దేహము నేనని నేను చెప్పదు, దేహము లోపల ఎవరో చెబుతున్నారు. దేహము నేనని నేను చెప్పదు, దేహానికి నేనని చెప్పే శక్తి ఉంటే శ్మశానానికి ఎవరు వెళ్లరు, అందరు ఎల్లక తిరిగి వచ్చేస్తారు. దేహానికి నేను, దేహం నేనని దేహము చెప్పదు, దేహము నేనని నా లోపల ఏదో మనస్తానండి, జీవుడనండి, మరొకడనండి, మరొకడనండి, ఎవడో దేహంతో తాదాప్యం పొందుతున్నాడు వాడు చెప్తున్నాడు, ఈ దేహము నేను, ఈ దేహము నాది అని చెప్తాంది. మనం నేను నేను అంటాం, దీన్నే మెటాఫిజిక్స్ ఏమంటారంట, ఆర్టిఫిషియల్ ఓ ఫాల్స్ ఆయ్, దీన్ని ఏమంటారు బాడీ బాగుండాయ్, దీన్ని అంటారు బాడీ బాగుండాయ్, ఆర్టిఫిషియల్ ఆయ్, అన్నాచురల్, ఇది న్యాచురల్ అయి కాదు, ఇట్ ఇస్ నాట్ ఎ ట్రూ ఐ, ఇట్ ఇస్ నాట్ ఎ లాయల్ ఐ, ఇట్ ఇస్ అన్యాచురల్ ఐ, ఇట్ ఇస్ బాడీ బౌండ్ ఐ. దేహము చనిపోయినప్పుడు నేను చనిపోతున్నానని చెప్తుంది, దేహము చనిపోతుంది కానీ దేహంతో తాదాప్యం పొందే నేను చనిపోదు, అంటే దేహంతో తాదాప్యం పొందుతాను కాబట్టి నేను చనిపోతున్నానని చెప్తాను. ఇది బాగా గ్రహించండి, మీరు సబ్జెక్ట్ బాగా క్లోజ్ గారైన సబ్జెక్టు, అర్థం లేని చదువు అర్థం. మనకి తిని మనకు అడిగిన అన్నం మనం సుఖపెడుతుంది కానీ తిన్న అన్నం అంత సుఖపెట్టదు. మనకు ఎంతవరకు అయితే సబ్జెక్టు ఎంతవరకు అర్థమైతే, మన అండర్స్టాండింగ్కి ఎంతవరకు అర్థమైతే అంతవరకే మనం వివేకవంతులు అవ్వగలం. ఏదైతే మనం నేనుగా మనలో వ్యక్తమవుతుందో, ఈశ్వర్ లీవ్ గాడేలోన్, భగవంతుని పక్కన పెట్టండి, లీవ్ గాడేలోన్, లీవ్ ఈశ్వర ఎలోన్, ముందు మనకు ఏదైతే నేనుగా వ్యక్తమవుతుందో అదే అహంకారం. అహంకారం అంటే కోపం కాదు, మనకి ఏదైతే నేనుగా వ్యక్తం అవుతుందో అదే అహంకారం, అదే మమకారం, అదే అశాంతి, అదే పునర్జన్మ, సమస్తం అదే. ఈ నీకు నేను అనే భావనను చూసావు, అది ఒంటి స్తంభం మేడది. ఆ నేను అనే భావన మీదే నీవు నేనని భేదబుద్ధి వచ్చింది, ఈ లోకం వచ్చింది, పరలోకాలు వచ్చినాయి, పుణ్యాలు వచ్చినాయి, పాపాలు వచ్చినాయి, పుణ్యానుభవం పుణ్యలోకాలు ఉన్నాయి, పాపలోకాలు ఉన్నాయి. నీ ఇది దేహంతో, దేహము నేననే తలంపుతోటి అంటే కర్తృత్వంతో నువ్వు మంచికి మంచి చేస్తే, చెడ్డకి చెడ్డ చేస్తే, ఎత్తుకి ఎత్తు, వడ్డీతో సహా నువ్వు అనుభవించాలి. అసలు సత్యానికి దీనికి ఏమి సంబంధం లేదు, అల్టిమేట్ రియాలిటీకి దీనికి సంబంధం లేదు, ఫైనల్ ట్రూత్కి దీనికి ఎట్టి సంబంధం లేదు. ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. నువ్వు అంటే కర్తృత్వంతో నువ్వు చేసే పని మంచికి మంచి, చెడ్డకి చెడ్డ, చెడ్డకి చెడ్డ అనుభవించవలసింది. అంటే నేను, ఈ దేహము నేను అనే దేహము నేను అంటే మనకు రాంగ్కి దేహము నేననే తలంపుతో నువ్వు ఏ పని చేసినా పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపం అనుభవించవలసింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఈ దేహము నేను, యూఆర్ దట్, యూఆర్ దట్ వేదం చెప్తుంది, అది నీవు, యూఆర్ దట్, అది నీకు తెలియపోవచ్చు, అది నీకు తెలియపోవచ్చు. ఏదైతే చావు, దేనికైతే చావు లేదో, ఏదైతే అన్ని కాలాల్లో ఉండేదో, ఏదైతే అన్ని అవస్థల్లో ఉండేదో, దేని స్వరూపం అయితే ఆనందమో, ఏది ఎప్పుడు ఉంటుందో,
ఆది దేనికి ఆది లేదు, దేనికి మొదలు లేదు, ఎక్కడ భిన్నత్వం లేదు, ఎక్కడ అనేకత్వం లేదు. అది నీవై ఉన్నావు, యు ఆర్ దట్. అది నీవై ఉన్నావు, అది నోటితోడు చెబుతున్నాం మనం. అది అది నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఈ దేహగతమైన నేను విడిచిపెట్టదు. నేను దేహము నేను అంటే నీకు నీ హృదయంలో అంటే సద్వస్తువు నీకు వ్యక్తం అయ్యే వరకు, అది నీ సత్య వస్తువు నీకు సాక్షాత్కారం అయ్యే వరకు, నువ్వు ఏదిగా ఉన్నావో దాని తాలూకు అనుభవం నీకు వచ్చే వరకు ఈ దేహగతమైన నేను పీడిస్తూనే ఉంటుంది. బాడీ బౌండ్ అయి నేను పీడిస్తూనే ఉంటుంది. ఇక్కడ వస్తుంది మనకి, ఎప్పుడైతే ఈ దేహగతమైన నేను మనం గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ముందు నేను అనే తలంపు వస్తుంది. ఆ నేను అనే తలంపు ఏం చేస్తుందంటే ఈ దేహము నేనని చెబుతుంది. ఈ దేహము నేను అనే తలంపు నీకు ప్రారంభమైన తర్వాత దుష్ట ఆలోచనలు వస్తాయి, రాంగ్ థింకింగ్ వస్తుంది, సెపరేట్నెస్ వస్తుంది, ఏదో అక్కడి నుంచి స్వార్థం పెరుగుతుంది, క్రూరత్వం పెరుగుతుంది, ఇంకా ఏదేదో పెరుగుతుంది. అక్కడి నుంచి మనం కాని దాంట్లో నుంచి ఎప్పుడైతే సోర్సులోంచి కిందకి పడిపోయామో, ఉన్న వస్తువులోంచి ఎప్పుడైతే మనం దిగజారిపోయామో, కానిదంతా చుట్టపెట్టుకుంటూనే ఉంటాం. ఇంకా రాంగ్ థింకింగ్ ప్రారంభం అవుతుంది, అక్కడ దుష్టత్వం ప్రారంభం అవుతుంది. అంటే ఏదైతే నీకు దేహగతమైన నేను, అదే మమకారం, అదే అహంకారం, అదే ఇష్టం, అదే అయిష్టం. అయితే నీకు ద్వంద్వాలలోంచి విడుదల నువ్వు పొందలేవు. అయితే నీకు భావం, నీకు నేననే భావన వచ్చిన తర్వాత మంచి భావనలు వచ్చినా చెడ్డ భావనలు వచ్చినా ఇతర భావనలు వస్తున్నాయి. నేను అనే భావన రాకుండా నీకు ఇతర భావన రావటం లేదు. అయితే ఈ నేను అనే భావన మీద, నేననే తలంపు మీద ముందు కేంద్రీకరించు, నీ అటెన్షన్ అక్కడ పెట్టు. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడు. నీ లోపల నుంచే వస్తుంది, నీ హృదయంలోంచే వస్తుంది. నిజమంటే నువ్వు హృదయం ఫిజికల్ హార్ట్ కాదు, ఇది అది స్పిరిచువల్ హార్ట్. నీ తలంపులు, నీ సంస్కారాలు, నీ ఆలోచనలు, నీ ఊహలు, నీ తలంపులు, నీ పునర్జన్మ కారణాలు, పూర్వజన్మ వాసనలు, ఎన్ని భగవంతుడు లోభి వాడు తన ధనాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో, మనకు వచ్చే తలంపులు, మనం చేస్తున్న పనులన్నీ కూడా భగవంతుడి హృదయంలో దాన్ని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా దాచి ఉంచుతాడు. మన కర్మానుభవానికి తీసుకురావటం. మనకు ఏదైనా చెడు తలంపు వచ్చిందనుకోండి, ఏదో జన్మలో మనం సమాధానం చెప్పాలి. ఏదో చెడు పని చేసామనుకోండి, ఏదో జన్మలో మనం అకౌంటబుల్, మన ఆన్సరబుల్, మనం ఏదో జన్మలో ఆన్సర్ చెయ్యాలి. కానీ ఇవన్నీ వ్యవహారిక సత్య చేసావా అనుభవించు. అంటే దుఃఖం అనేది బయట లేదు. దుఃఖ కారణం అసలు ఈయన ఖగోళం. ఈ లోకం మంచిది కాదు, చెడ్డది కాదు. అది ఎంతవరకు ఈ లోకం ఎవరితోటి చెప్పలేదు నేను ఉన్నానని. ఈ లోకం ఉంది, ఈ లోకం ఉంది అని నేను అంటున్నాను. కానీ ఈ లోకం ఎప్పుడు నాతోడు చెప్పలేదు నేను ఉన్నానని, ఎవరితోటి చెప్పలేదు ఇంతవరకు. ఒకసారి చలన్ గారు నేను కూర్చుండగా ఎవరితో మాట్లాడుతుంటే ఎవరో వచ్చారు. ఎవరు వస్తే గాంధీ మహాత్ముడు ఈ భారతదేశానికి చాలా సేవ చేశారని ఎవరో చెప్పారు ఆయనతో చెప్తే ఆయనకి తెలుసు. కానీ కాంటెక్స్ట్ ని బట్టి చెప్పారు, గాంధీ మహాత్ముడు ఈ భారతదేశానికి సేవ చేశారని. అండ్ వెంటనే చలన్ గారు అన్నారు, గాంధీ మహాత్ముడు ఈ భారతదేశానికి సేవ చేసిన మాట నిజమే, కానీ ఈ దేశం ఎంతమంది ఎంత బాగుపడిందో నాకు తెలియదు. కానీ ఆయన మహర్షి అయిపోయాడు, ఆయన మహాత్ముడు అయిపోయాడు. గాంధీ గారి దేశానికి సేవ చేసిన మాట నిజం. ఆ ఏ దేశానికి సేవ చేశాడో, ఆ దేశం బాగుపడిందో లేదో నాకు తెలియదు. ఆ సేవాభావం వల్ల, ఆ సెల్ఫ్లెస్ యొక్క వర్క్ వల్ల ఆయన మహర్షి అయిపోయాడు, ఆయన మహాత్ముడు అయిపోయాడు. చావుకి జీవితానికి భేదం లేని స్థితిని పొందాడు, ఆ భేదరహిత స్థితిని పొందాడు. ఆయన ఇమ్మోర్టల్ అయిపోయాడు, ఆయన పొందవలసింది ఏదో పొందాడు. కానీ ఆయన చేసిన ఈ సేవలు ఈ దేశం ఎంతమంది బాగుపడిందో, ఎంత వరకు బాగుపడిందో నాకు తెలియదు అన్నారు మాస్టర్ ఒక సందర్భం. అయితే మీకు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే, మనం చేస్తున్న పని ఏ ఒక మాట మాట్లాడితే, చేత్తోడు ఒక పని చేస్తే, ఆ దేహ భావన, ఆ దేహగతమైన నేను దాని విత్డ్రా అవుతూ ఉండాలి. మనకి ఏదైతే మనకు అవసరాన్ని బట్టి తక్కువ అవసరం ప్రతి అసలు మాటే అహంకారం. ప్రతి వాళ్ళు కొంతమంది మంచి పనులు చేస్తారు, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్, ఐ హావ్ డన్ దిస్, ఐ హావ్ డన్ దట్. హూ ఇస్ దట్ ఐ? నువ్వు చేస్తున్నావు రైటే, హూ ఇస్ దట్ ఐ? నువ్వు అయ్యని ఉపయోగిస్తున్నావు, నేను చేశాను, ఇది నేను చేశాను, అది నేను సాధించాను, ఇది నేను సాధించాను అంటున్నావు. హూ ఇస్ దట్ ఐ? అది ఎవడో నువ్వు తెలియనంత కాలం లోకంలో ఎన్ని సాధించినా, నువ్వు లోకంలో ఎన్ని మెరేటర్స్ చేసినా, ఎన్ని ఎన్ని కట్టడాలు నువ్వు కట్టినా, అవి ఒకటి లేని సున్నర్ డ్రీమ్ స్టఫ్. షేక్స్పియర్ చెప్పినట్టు, యూఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ సార్ మేడం, అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్స్. రమణ మహర్షి గారు ఒకడు, ఈ లోకంలో నేను ఎందుకు పుట్టాలని ఒకడు అడిగాడు. ఒకడు అడిగాడు, అసలు ఎందుకు పుట్టాలి ఈ లోకంలో? ఈ లోకం మంచిది కాదు అయ్యా, ఈ లోకం చెడ్డది కాదు. భగవంతుడు నువ్వు ఎందుకు పుట్టావంటే, నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చాడు, అంతకంటే ఏమీ లేదన్నాడు. నువ్వు ఎవడో నువ్వు తెలుసుకోవడానికి ఒక ఆపర్చునిటీ నీకు భగవంతుడు ఇచ్చాడు, అందుకే పుట్టావు. అది వచ్చిన పని ఏదో చూసుకో. వచ్చిన పని అదే చూసుకో. ఇంకా కర్మ అంటావు నీ దేహ ప్రావర్తనను బట్టి కొంతమంది టీచర్స్గా ఉంటారు, కొంతమంది ఇంకో సైంటిస్టులుగా ఉంటారు, కొంతమంది టెక్నీషియన్స్గా ఉంటారు, కొంతమంది అగ్రికల్చరిస్టులుగా ఉంటారు. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఆ పని జరుగుతూ ఉంటుంది. ఆ దేహ ప్రారంభాన్ని బట్టి ఆ పని జరుగుతూ ఉంటుంది. ఆ పని ఆ దేహం ప్రారంభం ప్రకారం నడుస్తుంది. ఆ దేహం ప్రారంభంలో ఏవైతే నువ్వు అనుభవాలు పొందాడో, అనుభవాలు పొందాక ఆ శ్వాస చివరి శ్వాస పోతుంది, డెడ్ అవుతుంది. అప్పుడు బాడీ డెడ్ అవుతుంది. నువ్వు తొందరపడితే నీ బాడీ డెడ్ అవ్వదు. ఆ బాడీ ద్వారా ఎన్ని అయితే నువ్వు అనుభవాలు పొందవలసి ఉందో, ఎన్ని మొట్టికాయలు నువ్వు నీకు సన్మానాలు ఉన్నాయో లేదా అగౌరవాలు ఉన్నాయో, ఎన్ని మొట్టికాయలు అయితే నువ్వు తినాలో, ఆ బాడీ ద్వారా ఎటువంటి అనుభవాలు నువ్వు పొందాలో, ఆ బాడీ ద్వారా నువ్వు అనుభవాలు పొందే వరకు నీ ముక్కులో గాలి బయటికి ఎడదు, చివరి శ్వాస నిన్ను విడిచిపెట్టదు. ఆ ముక్కులో గాలి జైల్లో ఎవడైతే పెట్టాడో వాడే విడిపించాలి. నీ ముక్కులో గాలి ఎవడైతే పోసాడో వాడే తీస్తాడు. ఈ లోపల తొందరపడినంత మాత్రం చేత మనకు చావు రాదు. అంటే మనోదేహములు లోపల ఏదో ఉందంటున్నారు, లోపల ఏదో ఉందంటున్నారు, అది మనకు తెలియటం లేదు. ఉందని వేదం చెప్తోంది, ఉపనిషత్తు చెప్తోంది, జ్ఞానానందలు అంటే మహర్షులు చెప్తున్నారు, ఏదో ఉంది ఏదో ఉందంటున్నారు, అది ఎక్కడో లేదంటున్నారు, ఎక్కడో ఉందంటున్నారు. నీకు అర్థమైతే ఎప్పుడో కాదు ఇప్పుడే తెలుసుకోవచ్చు అంటున్నారు. అది ఎప్పుడు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిది సత్యము కాదు. ఒక ప్రాంతంలో ఉండి ఇంకో ప్రాంతం లేనిది సత్యము కాదు. ఒక సత్యము కానిది, జ్ఞానం కానిది, ఆ లోపల ఆనందము కానిది, ఉన్న వస్తువు ఏదో ఉంది కదా అది తప్పించి ఎవ్రీథింగ్ ఈ ఐటీ అది చెప్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ అండయింగ్ స్పిరిట్, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. నీ ప్లెజర్ మైండ్ క్రియేట్ చేస్తాను, నీ పెయిన్ కూడా నీ మైండే క్రియేట్ చేస్తాను. ఉదాహరణకు ఒకరి ఇంటికాడ ఒకరు చనిపోయారనుకోండి, ఒకరు విపరీతంగా బాధపడతారు, ఒకరు క్వైట్గా ఉంటారు, కూల్గా ఉంటారు. సంఘటన ఒకటే కానీ ఇక్కడ తీసుకోవటంలో ఉంటుంది, ఆ మైండ్ బ్యాలెన్స్ చేసుకోవటంలో ఉంటుంది. అంతేకాని సంఘటన బట్టే నీకు దుఃఖం రాదు. ఆ సంఘటనని నువ్వు తీసుకోవటంలో, నువ్వు సమాధాన పట్టడంలో అది ఉంటుంది. ఒకే ఇన్సిడెంట్ ఒకరికి విపరీతమైన అన్లిమిటెడ్గా దుఃఖం తీసుకొస్తుంది. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ వాడు ఏం సీరియస్గా తీసుకునేవాడు, కామ్గా తీసుకుంటాడు, కూల్గా తీసుకుంటాడు. ఆ ఈశ్వర సంకల్పం అలా ఉందనుకుంటాడు, అలా జరగవలసింది కాబట్టి జరిగింది అంటాడు అనుకుంటాడు. అంటే అలా ఎందుకు జరిగింది అనే భావన మనకు ఎందుకు వస్తుంది అంటే ఈశ్వరుడికి భిన్నంగా ఉందాం అనుకుంటాం కాబట్టి రోదన ప్రారంభమవుతోంది. అక్కడ ఆ దేవుడి భావన, వాడు ఎవడో మన ఇంట్లో ఎవరైనా చనిపోయాడు అనుకోండి, మన ఇంట్లో చని అది ఈశ్వర సంకల్పం. జరగవలసినదో జరుగుతుంది, జరగవలసిందేదో అది జరుగుతుంది. వాట్ ఈజ్ బౌండ్ టు హ్యాపన్ విల్ హ్యాపన్. అది జరగవలసింది. అది ఎవరి సంకల్పం? అది ఈశ్వర సంకల్పం. నువ్వేమనుకుంటున్నావు? అది నీకు ఆ ఈశ్వర సంకల్పంతో నువ్వు మమేకం అవటం లేదు. అది వేరు, నువ్వు వేరు అనుకుంటున్నావు. ఈశ్వరుడు వేరు, నువ్వు వేరు అనుకుంటున్నావు. ఉన్నది ఒకటే కదా. అక్కడ సంకల్పంతో నువ్వు మమేకం అవటం లేదు, ఈశ్వరుడు కంటే నేను వేరు అనుకుంటున్నావు. అక్కడి నుంచి నీకు దుఃఖం ప్రారంభం అవుతుంది, దుష్టబుద్ధి ప్రారంభమవుతుంది, దుర్రాలోచన ప్రారంభం అవుతుంది. మనం మాట్లాడితే అవసరం ఉండి మాట్లాడాలి, అవసరం లేకుండా మాట్లాడకూడదు. కొంతమంది మంచి పనులు చేస్తారు, మంచి పనులు చేసి మేము అది చేశాం ఇది చేశాం వాళ్ళ అహంకారాన్ని గ్లోరిఫై చేసుకుంటాం. ఇంతవరకు ఎవడైతే ఈగో సెన్స్కి ఫుడ్ సప్లై కట్ చేయలేదో, లోపలటువంటి ఈగో సెన్స్కి, ఆ దేహాభిమానానికి, ఆ దేహ భావనకి, ఆ దేహంతో తాదాత్మ్యం తొందుతున్న ఆ మొదటి తలంపు, తొలి తలంపు, ఆది తలంపుకి, ఆ తొలి తలంపే పాపం. సిన్నంటే ఏమి లేదు, తొలి తలంపే, ఆ ఆది తలంపే. నీకంటే బ్రహ్మము కంటే నేను వేరుగా ఉన్నాను, ఆది తలంపు, తొలి తలంపు వచ్చింది, అదే సిన్ని. అక్కడే సిన్ని ప్రారంభమైంది, అక్కడే దేవలక్షణాలు ప్రారంభమైనవి. ఏం చెప్తున్నామా? అంటే నీకు దేహాభిమానం నశించకుండా, అంటే నీకు ఎంత పాండిత్యం ఉన్నా, ఎంత ధనం ఉన్నా, నీకు ఏదైనా పొలిటికల్ స్టేటస్ ఉన్నా, లేదా ఎకనామిక్ స్టేటస్ ఉన్నా, నీకు ఎంత పాపులారిటీ ఉన్నా, కన్నాంతరాల్లో నీకు ఖ్యాతి ఉన్నా, అదంతా బీయింగ్ స్టెప్. ఇప్పుడు మనకి స్వప్నం అది ఎప్పుడు తెలుస్తుంది? జాగ్రత్త అవస్థలోకి వచ్చాక, జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అది స్వప్నం తెలుస్తుంది. అంతవరకు స్వప్నం నిజంలాగా అనిపిస్తుంది. అలాగే మన హృదయంలో ఏ వస్తువు అయితే ఉందో ఆ వస్తువులో మేలుకున్నాక తెలుస్తుంది. జాగ్రత్త వస్తువు కూడా స్వప్నం, అప్పటి వరకు తెలియదు. మనకి స్వప్నంలో అలా కంటిన్యూ అవుతుంటే అది ఒకటే నిజం అనిపిస్తూ ఉంటుంది. అలాగే జాగ్రత్త వస్తున్నప్పుడు జాగ్రత్త వస్తువు ఒకటే నిజం అని వస్తుంది. నువ్వు డ్రీమ్ స్టేట్లోంచి వేకింగ్ స్టేట్లోకి వచ్చే వరకు డ్రీమే నిజం, డ్రీమే నిజం, డ్రీమే నిజం అని వస్తుంది. వేకింగ్ స్టేట్లోకి వచ్చాక తెలుస్తుంది డ్రీమ్ నిజం కాదని. అయ్యో తెలియక బాధపడ్డామని, అది డ్రీమ్ అని తెలియక బాధపడ్డామని. అదేవిధంగా నీ హృదయంలో మేల్కొనే వరకు, ఎక్కడైతే బ్రహ్మం ఉందో అక్కడ నీకు మెరుగు వచ్చే వరకు ఈ జాగ్రత్త అవస్థ కూడా 100 రూపాయలు నిజం కిందే కనిపిస్తుంది, నిజం వలే కనిపిస్తుంది. అదే రమణ మహర్షి గారిని అడిగారు, ఈ లోకం ఉందా అని. అంటే ఉన్నదాని వలే కనిపి ఉందని చెప్పలేదు, ఉన్నదాని వలే కనిపిస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనం కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, అజ్ఞాన మార్గంలో మనం ప్రయాణం చేసినా, లేకపోతే గంటల తరబడి ధ్యానము చేసినా, ఆ ధ్యాన మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ ఆ మూల తలంపుని తన మూలంలోకి విత్డ్రా చేయాలి. మన అవసరం లేకుండా మాట్లాడకూడదు. ఎక్కడ ఏ పని అవసరమో అది జాగ్రత్తగా ఆలోచించాలి. ఆ ప్రారంభంలో ఏదైనా ఇన్సల్ట్ ఉంటే ఇన్సల్ట్ వస్తాం, బేర్ ఇన్సల్ట్, బేర్ ఇంజరీ, దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ సాధన. నీకు ఏదైనా అగౌరవం వస్తుందనుకోండి, అది మనోదేహములకే. లేదా గౌరవం వస్తుందనుకోండి, అదే మనోదేహములకే. అసలు వస్తువుకి గౌరవ అగౌరవాలకి, జయాపు జయములకి, లాభ నష్టాలకి ఏమీ సంబంధం లేదు. తర్వాత ఇంకోటి ఒక ఉపనిషత్తులు ఒక మాట చెప్పాడు, మీకు ఏదైనా జీవితంలో అపజయం కలగొచ్చు, ఏదైనా జయం కలగొచ్చు, మీ తెలివితేటల మీద అది ఆధారపడలేదు. పూర్వజన్మలో మీరు చేసినటువంటి కర్మను బట్టి ఇక్కడ జయాపజయములు నిలబడతాయి. ఇక్కడ జయాపజయములు అనేది పూర్వజన్మ కర్మ మీద ఆధారపడి ఉంటుంది, కేవలం ఈ జన్మలో చేసినటువంటి కృషి కాదు. ఇప్పుడు జ్ఞానానంద ఇక్కడ ఎస్ఎల్సి చదివి వెళ్ళిపోయారు, ఆయన పెద్ద పెద్ద డాక్టరేట్లు పుచ్చుకున్నారంటే ఈ 10 ఏళ్ళని అయిపోయారైనా? ఎంత కాలానికి ఆయన సత్యాన్వేషకుడిగా ఉన్నారు? మనకు ఊరిక 50 సంవత్సరాల జన్మ, 60 సంవత్సరాల జన్మ మనకు తెలుసు. ఆయన ఎక్కడి నుంచి ఏ పాయింట్ కానించి ప్యూరిఫై వస్తున్నారు. అందుకే భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు, అనేక జన్మల సాధన వల్ల కానీ, అనేక జన్మల సుకృతం వల్ల కానీ, అనేక జన్మల్లో నువ్వు పుణ్యం సంపాదించినప్పుడు కానీ, అనేక జన్మల్లో నువ్వు పవిత్రం అవుతూ వస్తేనే కానీ బ్రహ్మజ్ఞానముకు నువ్వు డిజర్వ్ కాదు. మనం ఊరికే 70 సంవత్సరాల వయసు, 60 సంవత్సరాల వయసు చూస్తాం. అంటే నీకు ఏదైనా గౌరవం వచ్చిందనుకోండి పొంగిపోవద్దు. నీకు బాగా అర్థం చేసుకున్న సబ్జెక్ట్ ఊరికే కళ్ళు మూసుకుని ధ్యానం చేసేయటం కాదు. ధ్యానం చెయ్యండి, తెలుసుకుని చెయ్యండి. మీరు కళ్ళు మూసి లోపల గదిలో తలుపులు వేసేసి కూర్చుంటారు, మీరు భగవంతుని ధ్యానం చేస్తున్నారా, లేదా ఆత్మ ధ్యానం చేస్తున్నారా, లేదా విషయాలను ధ్యానం చేస్తున్నారు? మీరు తలుపులు వేసేసుకుంటారు, లోపల ఏం చేసుకుంటున్నారు మీరు తెలుస్తూ ఉంటారు. ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఈశ్వరుడు అంతర్యామే కాదు, సర్వసాక్షి. మీ తలంపుకు కూడా మీరు సమాధానం చెప్పాలి. అడు ఈశ్వరుడు గుడ్డివాడు ఏం కాదు, వాడు కళ్ళు లేవు చూడగలడు, కాళ్ళు లేవు నడవగలడు, చేతులు లేవు పని చేయగలడు, వాడికి దేహంతో పని లేదు, ఇంద్రియాలతో పని లేదు. జీవుడికి దేహంతో ఇంద్రియాలతో పని ఉంది. వాడికి కళ్ళు లేకుండా చూడగలడు, చేతులు లేకుండా పని చేయగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు. అది మార్చిపోకండి అని. సర్వాంతర్యామే కాదు, సర్వసాక్షి కూడాని. అయితే మనం ఏ పని చేసినా, అంటే మీరు కేవలము ధ్యానం గది మీ సాధనని, పూజ గదికో ధ్యానం గదికో పరిమితం చేయొద్దు. డే టు డే లైఫ్ లో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. అజాగ్రత్త పనికి రాదు, ఆ శ్రద్ధ పనికి రాదు. తైత్రీయ ఉపనిషత్తులు చెప్తాడు కాన్వకేషన్ అడ్రస్ లో, ఆ స్టూడెంట్ ఇంటికి వెళ్ళిపోయినప్పుడు చెప్తాడు కాన్వకేషన్ అడ్రస్ లో చెప్తాడు, అజాగ్రత్త పనికి రాదు, ఆ శ్రద్ధ పనికి రాదు. ఎవరికైనా ఏదైనా ఒక వస్తువును ఇస్తే, నేను ఏదో ఇస్తున్నాను, వారు ఏదో పుచ్చుకుంటున్నారు, నాకు ఏదో సుపీరియారిటీ కాంప్లెక్స్, వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా ఫీల్ అయ్యేలాగా వాళ్ళకి ఇవ్వకూడదు. ఏదో సూపర్ మ్యాన్ లాగా నువ్వు సుపీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వద్దు. దానివల్ల నీకు బాడీ బాగుండే పెరుగుతుంది, అజ్ఞానం పెరుగుతుంది, చీకటి లోకాలు మిగులుతాయి. ఏదైనా ఒక వస్తువు ఎదరు వారికి నువ్వు ఇచ్చేటప్పుడు తీరా మనం ఇస్తున్నాము, వారు యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో, వారు తీసుకుంటారో తీసుకోరనో అనుమానంతో, సందేహంతో వారు నీ దగ్గరికి రప్పించుకుంటాం కంటే వారి దగ్గరికే నువ్వు వెళ్ళి అవి ఇచ్చేటప్పుడు కూడా భయంగా అయ్యి, తీసుకుంటారో తీసుకోరనో సందేహంగా అయ్యి అవి ఇచ్చే ప్రజెంటేషన్ కూడా తైత్తిరీయ ఉపనిషత్తులు చెప్పాడు. ఏది ఇచ్చేసాం, ఇందాక చెప్పాను కదా, ఏమంటావు నమస్కారం అని వెళ్ళిపోతున్నాడు అంటున్నాడు. నమస్కారం ఏంటి, గుర్రబండోడా? గుర్రబండోళ్ళు కూడా ఇది పూర్వం గుర్రబండి ఎక్కువ ఉండి మన వెనకాల కూర్చున్నాడు అనుకోండి, ఏమంటావు గురువు గారు ఎదరకండి అన్నవాడు. గురువు అంటే అది కాదు, నీ అజ్ఞానాన్ని చీకటిని తొలగించేవాడు. సూర్యుడు బాహ్యమైన చీకటిని తొలగిస్తాడు, నీ లోపల గూడు కట్టుకున్న చీకటిని ఛేదించేవాడు గురువు. చీకటిలోంచి నిన్ను విడుదల చేసేవాడు గురువు, నిన్ను అశాంతిలోంచి విడుదల చేసేవాడు గురువు. తాను ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని నిన్ను పొందింపజేసేవాడు గురువు. గురువు అనుగ్రహం ఎలా ఉంటుందంటే, మాటకందదు, తలంపుకు అందదు, వాక్కుకు అందదు, అందరు దాన్ని ఎలా చెబుతాం, వాడు గురువు. మనం ఏదో ఇచ్చి గురువు రుణం తీర్చగలం. గురువు ఏదైతే పొందాడో అది పొందితే గురువు రుణం తీరిపోతుంది. భాష్యంగా ఏదో ఇచ్చి మనం గురువు రుణం తీర్చలేము. అంటే ఇప్పుడు ఇంతకీ మన సాధన పూజ గదికి పరిమితం చేయకుండా మరి అసలు మాట మనకు మాట వస్తుందో ఎందుకు వస్తుందో చూసుకోవటం. ఇది గొప్ప కోసం మాట్లాడుతున్నాం, అవసరండి మాట్లాడుతున్నాం. ఏదైనా ఇక్కడ పని చేస్తున్నాం, ఇది నెస్సిటీ కోసం చేస్తున్నాం, నెస్సిటీ లేకుండా చేస్తున్నాం. కొంతమందికి అవసరం లేకపోయినా గొప్పలకు పని చేస్తారు, వాళ్ళకి గొప్పలు వస్తాయి అసలు సున్నా, ఊరేగింపుని మిగిలితే అంతే వాళ్ళకి, లోపల సున్నా. లోపల వాళ్ళకి ఏం డెప్త్ పెరగదు, గొప్పల కోసం ఏ పని చేసినా వాళ్ళకి లోపల డెప్త్ పెరగదు వాళ్ళకి. అసలు ఇంకోటి, ఒక మనిషి ఒక మాట మాట్లాడుతుంటే, ఒక వాక్యం రాస్తే, అరే వాళ్ళు ఎంత నిర్మలంగా ఉన్నాడు, ఎంత నిశ్చలంగా ఉన్నాడు, వాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆ మాట, ఏదైనా రాస్తే వాక్యం ఎందుకు రాసింది, ఎక్కడి నుంచి వచ్చింది ఆ వాక్యం, ఎవరికి చిలుక పలుకురా ఆ వాక్యం, లేకపోతే వాడికి అనుభవంలోంచి వచ్చిందా అని తెలుస్తూ ఉంటుంది మనకి. అదే దైనందిన జీవితంలో మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినప్పటికీ దేహాభిమానం నశించడానికి సహకరించాలి. మనం మాట్లాడే మాట, మనం చేసే పని, మనకు వచ్చే తలంపులు ఆ దేహాభిమానం నశించడానికి సహకరించాలి. ఆ తొలి తలంపు ఉంది చూశారు, ఆ తొలి తలంపే నువ్వు కానిదాన్ని, నువ్వు నా నేను కానిదాన్ని నేననే తలంపు వచ్చింది చూశారు. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది రాంగ్ థింకింగ్ అంతా. అది డిస్ట్రాయ్ వరకు ఏ మనిషిని రాంగ్ థింకింగ్ విడిచిపెట్టదు, ద్వైత బుద్ధి విడిచిపెట్టదు, శ్మశానం విడిచిపెట్టదు, సంసారం విడిచిపెట్టదు, ద్వేషం అంతా ద్వైత్యంగానే ఉంది. ఇప్పుడు తాత్కాలికంగా మనకి ఎప్పుడైనా శాంతిగా ఉందనుకోండి, మనం జ్ఞానం అంతటి సమానం అనుకోవచ్చు. మళ్ళీ ఏదో వాసన మనం డిస్టర్బ్ చేస్తుంది, ఏదో డిజైర్ ఏదో డిజైర్ మళ్ళీ డిస్టర్బ్ చేస్తుంది, మళ్ళీ మనం దేహంలోకి పరిమితం అయిపోతాం. ఎప్పుడైనా శాంతిగా ఉన్నప్పుడు మనం జ్ఞానానంద ఒకటి అనిపిస్తుంది, మళ్ళీ ఏదో ఒక వాసన, ఏదో ఒక టెండెన్సీ, ఏదో ఒక సంస్కారం, ఏదో ఒక వాసన, ఏదో ఒక డిజైర్ మనం ఏదో డిస్టర్బ్ చేయడం ప్రారంభించింది అనుకోండి, అది మళ్ళీ ఇబ్బంది అది ఇబ్బంది పెట్టి మళ్ళీ అశాంతిలో కూరుకుపోతాం. కోటలో ఉన్న శత్రువులు వచ్చే వరకు కోటను ఎలా ఆస్వాదనం చేసుకుంటావు అబ్బాయి? ఒరే బుల్లోడు, భూయామాయలు ఏమని చెప్పాడంటే, మొగల్తుడి రాజు గారి కోటను పట్టుకోవడానికి వెళ్ళామనుకో, ఆ కోటలో అందరూ తుపాకులు పట్టుకుని ఉన్నారనుకో, ఆ కోటలో ఉన్న శత్రువులందరూ చనిపోతాయి కదా, కోట నీకు స్వాధీనం అయ్యి. కోటలోని శత్రువులు ఉండగా వాళ్ళు గన్న బ్యాటలు చేస్తూ ఉంటే కోట అంతా వాడి స్వాధీనంలో ఉండగా, ఊరికే కోటలో శత్రువులు ఉండగా కోట నాకు స్వాధీనమైందని ఎలా చెప్పుకుంటావు బుల్లోడు? హృదయం ఖాళీ అవ్వాలి. సృష్టిలో పాస్ట్ హిస్టరీలో కానీ ప్రజెంట్ హిస్టరీలో కానీ అసలు మానవ జాతి ఉద్భవించిన తర్వాత అది వరల్డ్ క్రియేట్ చేయబడినప్పటి నుంచి కూడా ఏనాడు ఎప్పటి వరకు హృదయం ఖాళీ అవ్వకుండా ఎవరికి ఆత్మజ్ఞానం రాలేదు? స్వపరభేదం పోకుండా, స్వార్థంలోంచి విడుదల పొందకుండా, ఆ దేహబుద్ధిలోంచి విడుదల పొందకుండా, శవబుద్ధిలోంచి విడుదల పొందకుండా, ఆత్మబుద్ధి కొలకకుండా వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో ఒక్కడ కూడా రియలైజ్ కాలేదు. కొంతమందికి స్వార్థం ఉంటుంది పర్వాలేదు, కొంతమంది స్వార్థంతో పాటు క్రూరత్వం కూడా ఉంటుంది, అది మరీ ప్రమాదం. కేవలం స్వార్థం ఉందనుకుని అది మరీ అంత ప్రమాదం కాదు, స్వార్థంతో పాటు క్రూరత్వం ఉంటే మటుకు వాళ్ళు వరలకు వాళ్ళ వల్ల చాలా ప్రమాదం. అందుకే అవతార పురుషులు జన్మించటం. కొంతమంది స్వార్థం ఒకటే ఉంటుంది, క్రూరత్వం ఉండదు. కొంతమంది స్వార్థంతో పాటు క్రూరత్వం యాడ్ అవుతుంది. అయితే కోటలో ఉన్న శత్రువులు బయటకు వచ్చే వరకు, కోటలో ఉన్న శత్రువులు నశించే వరకు ఆ కోట నీకు స్వాధీనం అవదు. అదే గత జన్మల నుంచి నువ్వు అనుభవించినటువంటివి. అంటే మనం ఏదో పని చేస్తాం, ఏదో పని చేస్తే ఏం చేస్తుంది మనకి ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసినప్పుడు ఏం పడుతుంది, ఈ వాసన పడుతుంది, ఆ వాసన మళ్ళీ ఆ వాసనలోంచి తలంపు వస్తుంది, తలంపులోంచి మనకి మాట వస్తుంది, తలంపు వచ్చాక మాట వస్తుంది, తలంపు వచ్చాక చేత వస్తుంది, తలంపు ఏమో వాసనలోంచి వస్తుంది. వాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఇంతమంది తలకాయలు ఉన్నాయి, ఎవరి తలకాయ వారిదే, ఎవరి మతం వారిదే, ఎవరి స్వభావం వారిదే, ఎవరి నేచర్ వారిదే, కానీ మైండ్లో తేడా, బాడీ తేడా, మైండ్ తేడా, బిహేవియర్ తేడా, ఇంటెలిజెన్స్ తేడా, అప్స్ డౌన్స్ ప్రతి వాడి జీవితంలో ఉండొచ్చు, కానీ హృదయంలో మటుకి మనం ఒకటిగానే ఉన్నాం. గాఢల ఇద్దరిలో మనం అందరం ఒకటిగానే ఉన్నాం. వేకింగ్ స్టేట్ లోకి వచ్చేప్పటికి ఎవరి నేచర్ వారిదే, కానీ గాఢ నిద్రలోనే మనం ట్రూత్ గాఢ నిద్ర ట్రూత్ కాదు, కానీ గాఢ నిద్రలో సత్యానికి దగ్గరగా ఉన్నాం. వ్యవహారంలో ఎవరి బాడీ వారిదే, ఎవరి స్వభావం వారిదే. ఇంతకీ దేహాభిమానం మనం అంటే మన డే టు డే లైఫ్ లో సాధనని దేనేదో ఒక టైంకి పరిమితం చేయకూడదు, ఒక గదికి పరిమితం చేయకూడదు. డే టు డే లైఫ్ లో మనం మాట్లాడే మాట, మనం చేసే చేత, మనకు వచ్చే తలంపు, అయితే వాక్కు, ఆ దేహము, ఈ మనస్సు, ఇవన్నీ కూడా మన దేహాభిమానాన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడాలి. నాకు మనస్సు ఉంది, నాకు దేహం ఉంది, వీడితోటి ప్రయోజనం ఏంటి? లోపల ఏదో ఉందని వేదం చెప్తుంది, అది అట్టు మన బుద్ధికి అందని విషయాలు అవి చెప్తున్నాయి. మన వేదంలో చెప్పేదంతా నిజమే, మనకు బుద్ధికి అందనది మనం అసత్యం అనుకుంటాం.
అది ఎందుకు చెప్పాడు? మనకు బుద్ధికి అందటం లేదు కాబట్టి అది చెప్తున్నాడు. అది వేదం అంటేనే జ్ఞానం. ఏం చెప్తున్నావు అమ్మా? ఇప్పుడు దేహం ఉంది, ఒక దేహం ఉంది మనకి, మనస్సు చూడటం తెలుస్తుంది కదా. మనస్సు ఉంది, ఏదైనా జయం కలిగితే పొంగిపోతున్నాం, అపజయం కలిగితే కుంగిపోతున్నాం. ఇది మీరు సాధన అంటే మీరు ఏమనుకుంటున్నారు? లేదు దీపారాధన, ఏదో పూజ చేయటం. నువ్వు ఏ దేవతకైతే పూజ చేస్తున్నావో వాడికి ఏది ఆధారంగా ఉందో నీకు అదే ఆధారంగా ఉంది. నువ్వు ఏ దేవుడికైతే పూజ చేస్తున్నావో ఆ దేవుడికి ఏ వస్తువు అయితే ఆధారంగా ఉందో నీకు అదే వస్తువు ఆధారంగా ఉంది. అది తెలియక వాడి వేరు, నేను వేరు, వాడి వేరు, నేను వేరు. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది ఘర్షణ. అక్కడి నుంచి ఏదో సాధన చేయటం, సాధన మీద తలకాయ పోటు వచ్చేస్తాను అనుకోవటం, సాధన పేరు మీద అందరూ బాధలు పట్టడం. ఒకసారి జ్ఞానానందని ఒక ప్రశ్న అడిగారు, గొర్రెమూడు అప్పుడు కూడా జ్ఞాపకం వస్తాం. ఏమండి మీరు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేశారు కదా, ఎవరో భక్తులు అడిగారు, మీరు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేశారు కదా, మరి శీతాకాలం అక్కడ ఉండటం కష్టం కదండి. వేసవికాలం హిమాలయ పర్వతాల్లో ఉండటం బాగానే ఉంటుంది అనుకోండి, శీతాకాలం చాలా కష్టం. ఇక్కడ గొరగనమూళ్ళలోనే ఉండడం శీతాకాలం, ఆ హిమాలయ పర్వతాల్లో మీరు ఎండ సరి ఎలా తట్టుకున్నారని అడిగితే ఎలాగ తట్టుకున్నారండి, అక్కడ కష్టం కదా అంటే ఆయన ఏం చెప్పారంటే, జ్ఞానానంద కష్టం 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 అనుకుంటే తపస్సు ఎంత చేయగలం, తపస్సు ఎంతకాలం చేయగలం, అసలు మాకు కష్టం అని అనిపించలేదు, నిజంగా కష్టం అని అనిపిస్తే అక్కడ ఉండలేం కదా అన్నారు. అది ఇష్టం ఉన్న చోట కష్టం ఉండదు, ఇష్టం ఉన్న చోట కష్టం. ఆయన ఒకటే చెప్పారు, చాలా వండర్ఫుల్ రిప్లై, సహజంగానే చెప్పారు ఆయన సమాధానం. నువ్వు కష్టం కష్టం అంటావు, మేము కూడా కష్టం కష్టం అనుకుంటే అక్కడ హిమాలయస్లో ఉండలేం కదా అన్నారు. నువ్వు అనుకున్నట్టే మేము కూడా అనిపించింది అనుకో టైంలో, అది ఉండలేం కదా అక్కడ, కష్టం కష్టం అనుకుంటే నిజంగా అక్కడ ఉండలేం కదా. అయ్యా మీకు ఎందుకు చెప్తున్నాను, శీతోష్ణములు కానీ ఈ జయాపజయములు కానీ లాభ నష్టములు కానీ మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు చేతులకు పని చెప్తున్నారు బాగానే ఉంది, బుద్ధికి కూడా పని చెప్పండి. భగవంతుడు మనకు కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, అలాగే బుద్ధిని కూడా ఇచ్చాడు. బుద్ధిని ఎందుకు ఇచ్చా అంటే ఆలోచించుకోమని. కాళ్ళు నడవటానికి ఇచ్చాడు, కళ్ళు చూడటానికి ఇచ్చాడు, చేతులు పని చేసుకోవడానికి ఇచ్చాడు మనకు, అలాగే బుద్ధిని ఇచ్చాడు, ఎంచుకుని ఇచ్చాడు, ఆలోచించుకోమని ఇచ్చాడు. అది వదిలేశాం. నడు కింద చూసుకుని నడు, చెయ్యి తెలుసుకుని చెయ్యి. మనోదేహముల యొక్క ప్రయోజనం ఏంటంటే, మనోదేహముల యొక్క ప్రయోజనం ఏంటంటే మనస్సు తెలుస్తుంది, దేహం తెలుస్తుంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, చెప్పారు. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే బాగా అర్థం చేసుకోండి, మన దేహాభిమానం తగ్గాలి. మెయిన్ అది, అది సెంట్రల్లో, ఈ సెంట్రల్ పాయింట్ మీరు అర్థం చేసుకోండి. గోల్ ఎస్సెన్స్, ఇది ఎస్సెన్స్. మనం ఏదైనా, ఇది సాధనే. ఇప్పుడు మనకి ఏదైనా జయం కలుగుతుంది అనుకోండి, మనకు పొంగిపోతాం. మనం ఏం చేస్తాం? పొంగిపోతాం. జయం కలగక్కర్లేదు, ఒక 5,000 రూపాయలు పట్టు చీర కట్టుకున్నాం అనుకోండి, ఆ రోజు ఇంకా ఆ రోజు ఏదో మనలో విశేషం, చీరలో విశేషం కదా, మనలో ఏదో విశేషం, అదే మాది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా 10,000 రూపాయలు పట్టు చీర కొనుక్కోండి, ఇక్కడ పాలకొల్లు నరసాపురం దొరకదు, మెడ్రాస్ అక్కడ అక్కడ దొరుకుతాయి, టీనగర్. మీరు నేను చెప్పిన మాట మీరు అసత్యం అనుకో, ఒక 30,000-40,000 రూపాయలు పట్టు చీరలు కొనుక్కోండి టీనగర్ లో. ఆ పట్టు చీర ఒకసారి కట్టుకుంటారు అనుకోండి, మీరు నాలో ఏదో విశేషం ఉందనిపిస్తుంది. భగవంతుడు ఏం చేశాడంటే, మాయనంతా తీసుకొచ్చి మనస్సులో పెట్టాడు. ఎవడ మనస్సు వాడికి శిక్ష. భగవంతుడు ప్రత్యేకంగా వచ్చి నేను శిక్షించాడు, నీ మనస్సే నీకు శిక్ష. ఇంతకీ ఏదైనా జయం వస్తుంది అనుకోండి, బాగా అర్థం చేసుకోండి, పొంగిపోతాం. దానికి భక్తికి దానికి ఈ గాలి ఆ గాల్లో కలిసిపోతే శవాన్ని తీసుకెళ్లి బయట పడేస్తారు, ఏదో తుక్కులు పడేస్తారు. ఓం 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 ఓం. ఇక సాధన అంటే మీరు ఏమనుకుంటున్నారంటే, ఏదో గుళ్ళకెళ్ళి కూర్చోవడం అలాగనుకుంటున్నారు. మీరు బాగా అర్థం చేసుకోండి, మీకు లాభం వస్తుంది అనుకోండి పొంగిపోతారు, నష్టం వస్తే కుంగిపోతారు. అప్పుడు దేహగతమైన నేనికి ఫుడ్ సప్లై ఎక్కువ అయిపోతూ ఉంటుంది, అంటే పునర్జన్మలో పెరిగిపోతాం. తర్వాత మనం బ్యాలెన్స్డ్గా ఉండం. తర్వాత ఏదైనా జయం వస్తుంది, అపజయం వస్తుంది, ఏదో వస్తుంది, గౌరవం వస్తుంది. గౌరవం వస్తే మనం పొంగిపోతాం, గౌరవం వస్తే మనం పొంగిపోతాం. కొంతమంది సన్మానం చేస్తామంటే ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తారు, రండి నాకు సన్మానం చేస్తున్నారు. ఆ చుట్టాలు పట్టాలు స్నేహితులు బంధువులు మొత్తం సపరివారంగా, బంధువు మిత్ర సపరివారంగా. ఏమండి ఇప్పుడు మనకి ఏదైనా గౌరవం చేస్తున్నారు అనుకోండి, దాని మీద లోపల ఏదైనా పొంగుతాం అనుకోండి, వికారం వస్తున్నాం అనుకోండి, బాడీ బాగుండే మిద్య పెరిగిపోతుంది, అజ్ఞానం పెరిగిపోతుంది, మనసు పెరిగిపోతుంది. మనం ఎవరైనా ఇన్సల్ట్ చేస్తారనుకోండి, అవును, మనకు ఎవరైనా ఇన్సల్ట్ చేస్తారని అగౌరవపడతాం, అగౌరవంలో కూడా మిద్యానని పెరుగుతుంది. దొంగనైన అగౌరవంలో కూడా పెరుగుతుంది, మిద్యానని పెరుగుతుంది. ఏదైతే మనం నేను 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 కూర్చున్నాను, నేను నించున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను అది సాధించాను, నేను ఇది సాధించాను, నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, ఆ నేను వాడకం ఎక్కువ మనకు. అది పోయే వరకు మనకు ఆత్మానుభవం లేదు, అమృతానుభవం లేదు. ఏదైతే మనం నేనుగా మనలో నేనుగా వ్యక్తం అవుతాందో,
అదే కనుక నిజమైతే మనకు అశాంతి లేదు. అది నిజం కాదు కాబట్టి అశాంతి. ఎక్కడైతే సత్యం ఉందో అక్కడే ఆనందం. జ్ఞానం వేరు సత్యం వేరే కాదు. జ్ఞానందం అంటే జ్ఞానానందం అంటే సత్యానందమే, బ్రహ్మానందమే, ఆత్మానందమే, అలౌకికానందమే, అభౌతికానందమే. అది వరల్డ్ వరల్డ్లీ సంబంధించిన ప్లెజర్స్ లో ఒక భాగం కాదు. అండ్ వరల్డ్లీ అండ్ డైల్యూటెడ్ హ్యాపీనెస్ అండ్ బ్రోకెన్ హ్యాపీనెస్. ఇప్పుడు తర్వాత ఇంకోటి, మనకి ఎప్పుడైనా కోరికలు నెరవేరుతూ ఉంటాయి, మనకి ఎప్పుడైనా కోరికలు నెరవేరుతూ ఉంటాయి. నెరవేరినప్పుడు మనం ఇదంతా మన తెలివితేటలు నెరవేరింది అనుకుంటాం, ఏదో ఏదో సంతోషిస్తాం, ఏదో 10 నిమిషాలు 20 నిమిషాలు ఏదో అరగంట గంట సంతోషిస్తాం. మనకు ఏనుగు మీద కూర్చున్నట్టు ఉంటుంది. ఏదో మనకి ఎప్పుడైనా కోరికలు నెరవేరినాయి అనుకోండి, అప్పుడు చాలా సంతోషం వచ్చేస్తుంది, ఏదో ఆనందం వచ్చినట్టు శాంతి వచ్చి. అది నిజం కాదు. అది కూడా బాహ్యలోకం, బాహ్యంలోంచి, ప్రకృతిలోంచి, పంచభూతాల్లోంచి, అనాత్మలోంచి అది నీకు రావటం లేదు. నీకు కోరిక, నీ కోరిక నెరవేరిన వెంటనే నీ మనశ్శక్తి హృదయంలో మునుగుతుంది. అది అనాత్మలో అశాంతే. అనాత్మ అశాంతి, ఆత్మ శాంతి. ఒకవేళ నీకు ఎప్పుడైనా శాంతి, ఏ రకమైన శాంతి వచ్చినా నీ మనశ్శక్తి ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ ఆనందం ఉందో, ఎక్కడ నిజం ఉందో, ఎక్కడ చావు లేని సత్పదార్థం ఉందో, ఎక్కడైతే అమృతం ఉందో, అక్కడ మునిగినప్పుడే నీకు శాంతి వస్తుంది. కానీ ఆ శాంతి కూడా బయట నుంచి వచ్చేది కాదు, అది బయట నుంచి వస్తుంది మనకు అనిపిస్తుంది. మీకు మామిడి పండు అంటే బాగా ఇష్టం అనుకోండి, ఆ మామిడి పండు తిన్నప్పుడు బాగా బాగుంది బాగుంది, ఆ బాగున్నప్పుడు దాని తాలూకు శాంతి కూడా మామిడి పండులోంచి రావటం లేదు. నీకు ఆ కోరిక నెరవేరినప్పుడు మనసు హృదయాకారం చెందుతుంది, ఆ హృదయంలో ఉన్న శాంతిని మనసు పీల్చుకుంటుంది. అది కూడా ఆత్మలోంచి వచ్చేదే. అది కూడా అనాత్మ, అనాత్మలోంచి ఏది రాదు, అక్కడ ఉన్నది డస్టే, అది నిజే. నీకు ఏదైనా శాంతి వచ్చినా నీ మనస్సు నీ కోరిక నెరవేరినప్పుడు, నీ డిజైర్ ఫుల్ఫిల్ అయినప్పుడు మైండ్ బీ ట్రిగ్గర్ అవుతుంది, మనస్సు ఉపసంహరించుకుంటుంది, మనస్సు ఉపసంహరించుకుంటుంది. అది ఎక్కడి నుంచి అయితే ఉదయించిందో కొంతకాలం అక్కడ ఉండగలుగుతుంది. అక్కడ దాని తాలూకు ఆనందం నీకు సహస్రాలకు అందుతుంది. నేను బాగున్నాను, నేను బాగున్నాను గంట అనిపిస్తుంది. మళ్ళీ లోపల కోటలో శత్రువు ఉన్నారు నీకు, ఆ వాసన వస్తుంది, ఆ సంస్కారం వస్తుంది, సూడిగాల్లాగా వస్తుంది, ఈ శాంతిని చెదరగొడుతుంది. శంకరాచార్య వారు అన్నారు, సూర్యుడి కంటే మేఘాలు గొప్పవి కాదు. కానీ సూర్యుడి కంటే మేఘాలు గొప్పవి కదా, సూర్యుడు మనకు కనపడకుండా చేయటానికి పనికొస్తాయి. వండర్ఫుల్. శంకరాచార్య వారు అన్నారు, సూర్యుడి కంటే మేఘాలు గొప్పవి కాదు, కానీ ఆ సూర్యుని కనపడకుండా చేయటానికి మేఘాలు పనికొస్తాయి. అలా నీ హృదయంలో ఉన్న శబ్ద వస్తువు కంటే ఈ వాసనలు, ఈ తలంపులు, ఈ డిజైర్స్, ఈ ఇష్టాలు, ఈ రాగద్వేషాలు, ఈ కామక్రోధాలు గొప్పవి కాదు. అది నీ హృదయంలో ఉన్న శబ్ద వస్తువు నీ గోచరం కాకుండా మటుకు పనికి వస్తున్నాయి. అంత మటుకి ఇట్లు చేసి పని చేస్తున్నాయి. అది నీకు తెలియకుండా చేస్తాను, కానీ ఆ వస్తువు కంటే ఎక్కువేం కాదు. మీరు ఒకటే అర్థం చేసుకోండి, 1000 కోట్లు ఉన్నవాళ్ళు ఉన్నారు. మన వీడు వచ్చాడు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాడు, ఎవడు రిలయన్స్ కూడా ఎవడో వచ్చాడు, అనిల్లు ఎవడో ముఖేష్ మధ్య పేచీలు పడుతున్నారు కదా. వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏదైనా కోరికలు నెరవేర్చుకోవడానికి పైసలు, ఏమైనా పైసలు కావాలన్నా, పైసలు ఇంకా పెరగాలా, మేము ఏంటి వచ్చాను, మాకెందుకు, మాకు చాలా వస్తుంది, మాకు పైసల కోసం నేను రాలేదు, మా అన్నయ్యకి అశాంతి, మా అన్నయ్యకి శాంతి లేదు, నాకు శాంతి లేదు, మా ఇంట్లో ఎవరికి శాంతి లేదు, మా అమ్మకి శాంతి లేదు, మా చుట్టాలకి శాంతి లేదు, ఎవరికి శాంతి లేదు. శాంతి కావాలని ఏడుకొండల వాడిని శ్రీనివాసుని ప్రార్థించడానికి వచ్చాను అన్నాడు. వాళ్ళు మీకు అశాంతిగా ఉండాలనుకోండి, నష్టం ఏంటి వాడికి 90,000 కోట్లు ఆస్తుంది, వాడు అశాంతిగా ఉందని చెప్తున్నాడు. వాడు ఆడి భార్య కూడా వచ్చింది, నాకు ఇంతకంటే ఎక్కువ అశాంతి ఉంటా అంటాంది ఆవిడ. మా తోడుకాళ్ళకి మాకు పట్టడం లేదు, మా బావగారికి మాకు పట్టడం లేదు, ఎంత అశాంతి అంటుంది. కొన్ని అశాంతి ఉంటే నష్టం ఏంటి? కొన్ని అశాంతి వచ్చిందనుకోండి మనకు నష్టం ఏంటి? అయితే అశాంతి మనలో ఏదైతే లేదో అది వస్తే మనం రిజెక్ట్ చేస్తాం. ఇది జ్ఞాపకం తెచ్చు. మన శరీరానికి చావు వచ్చిందనుకోండి నష్టం ఏంటి? వద్దు 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 అంటాం. చావు మనలో చావు లేని వాళ్ళం మనం, మనం చావు లేని వాళ్ళం కాబట్టి ఆ శరీరానికి చావు వస్తా అంటే వద్దు వద్దు అనుకుంటాం. శరీరానికి చావు వచ్చినా, శరీరానికి చావు వచ్చినా మనం ఉంటాం, శరీరానికి చావు వచ్చినా మనం ఉంటాం, కానీ ఉండము అని అనుకుంటాం. ఉండము అని అనుకునే తలంపు కూడా ఈ దొంగని అనుకొస్తుంది, అప్పుడు మరి దుఃఖం ప్రారంభమవుతుంది. ఇది వేరుతో సహా ఈ మిథ్య నేను, ఈ బాడీ బౌండ్ అయి, ఈ ఫాల్స్ అయి, ఆర్టిఫిషియల్ అయి, ఆ దేహగతమైన నేను, మనోగతమైన నేను వేరుతో సహా రూట్ అయ్యే వరకు, వేరుతో సహా తెగే వరకు నేను దుఃఖం విడిచిపెట్టదు, నిన్ను వెంటాడుతుంది. అదే సనత్ కుమారుడు, అదే నారదుడు చెప్తాడు చాంద్రగోపనిషత్తులో. సనత్ కుమారుడు చెప్తాడు, ఈ లోకంలో నా పేరు తెలియని వాడు ఎవడు లేడే. నారదుల పేరు తెలియని వాళ్ళు ఈ భారతదేశం పురాణాలలో, పురాణం నారదుల పేరు తెలియని వాళ్ళు ఎవరున్నారు? మహర్షి, పైగా దేవఋషి నారదుడు. ఈ పేరులో నా పేరు తెలియని వాడు ఎవడు లేడే. నాకు రాని విద్యలు లేవే, పరా విద్యలు, అపరా విద్యలు, లోకానికి సంబంధించిన విద్యలు, అన్ని విద్యలు,
అన్ని విద్యలు నాకు తెలిసి, నాకు 64 విద్యల్లో పండితుణ్ణి, రాయిభారం చేసే కళ కూడా నాకు తెలుసు, 64 విద్యల్లో పండితుణ్ణి. ఇంత పండితుణ్ణి పోయి నేను పేరు లేనివాడినే, దేశం అంతా నా పేరు తెలియని వాడు లేడు, ప్రతి ఇంట్లో నా పేరు చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి నాకు ఓ సనత్ కుమార, ఓ గురుదేవా నన్ను దుఃఖం వెంటాడు. ఏమిటి ఇంత పండితుంది, ఇంత సంపద ఉంది, ఇంత ఖ్యాతి ఉంది, ఇంకా నేను దుఃఖం నన్ను వెంటాడుతాను, దుఃఖం భరించలేకపోతున్నాను, ఎందుకు నన్ను ఇలా బాధిస్తాను దుఃఖం అంటే. సనత్ కుమారుడు అన్నాడు, ఏది తెలుసుకున్నాక అన్నీ తెలుస్తాయో, ఏది తెలుసుకున్నాక తెలుసుకోవడానికి ఇది మిగలదు. ఆ వండర్ఫుల్ పోషైకమే జ్ఞానం సనత్ కుమారుడు. వాడే సుబ్రహ్మణ్యుడు, వాడే రమణాచార్యుడు. పోషైకం వర్షం కింద పోసే వర్షం, అది చెప్పాలని చెప్పడం కాదు, అది హృదయంలో జ్ఞానామృతంతో పొంగి 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 కక్కటం, ఏదో ఆలోచించి చెప్పడం కాదు. ఎఫర్ట్లెస్ టీచింగ్, ఎఫర్ట్లెస్ స్టేట్ లో వాడు ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచి వస్తుంది ఎఫర్ట్లెస్ టీచింగ్. ఏదో ఆలోచించి అక్కడ బ్రెయిన్ ప్రయోగించి చెప్పడం కాదు, బియ్యమ్మాయికి అతీతం అది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నాడు, నువ్వు పట్టుకర్ణ పట్టుకుంటావు అనుకో, పట్టుకర్ణ నువ్వు పట్టుకోగలవు, నువ్వు పట్టుకున్న పట్టుకర్ణ నీ చేతిని పట్టుకోలేదు అయ్యా, నీ బుద్ధిని ఎవడైతే పట్టుకున్నాడో ఆయన నువ్వు పట్టుకోలేవు. ఇది అడిగితే దొరుకుతుంది, నీ మనస్సుతోటి దేవుని తెలుసుకోలేవు, అది అడిగితే వాడు ఎరుకులోకి వస్తాడంట. ఇదైనా అవుట్ ఆఫ్ హిజ్ గ్రేస్, అవుట్ ఆఫ్ హిజ్ లవ్, అవుట్ ఆఫ్ హిజ్ మెర్సీ. ఎవడైతే నీకు తెలియబడాలనుకున్నాడు, వాడి దయ లేకుండా, వాడి కటాక్షం లేకుండా వాడు నీకు తెలియబడాడు. ఇంతకీ ఏం చెప్తాడు సనత్ కుమారుడు ఏమన్నాడంటే, ఏది తెలుసుకున్నాక నీకు దుఃఖం ఉండదు, ఏది తెలుసుకున్నాక తెలుసుకోబట్టానికంటూ ఏమి ఉండదు, ఏది తెలుసుకున్నాక నీకు ఏది మిగలదో తెలుసుకోవడానికి, ఏ వస్తువుని తెలుసుకున్నాక దానికి సమానమైన సుఖం కానీ దానికి మించిన సుఖం లేదని తెలుస్తుందో, అట్టి విద్యని, అటు భూమా విద్యని, అటు ఆత్మ విద్యని, అటువంటి బ్రహ్మ విద్యని నేర్చుకోలేదు అయ్యా. మిగతా విద్యలన్నీ నేర్చుకున్నావు, నీ మనస్సు ఎంత నిజమో, నీ దేహం ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, నీ పొట్ట ఎంత నిజమో, అవన్నీ అంతే నిజం. కానీ దుఃఖరహిత స్థితిని పొందే బ్రహ్మ విద్య నువ్వు నేర్చుకోలేదు కదా. అసలు నువ్వు ఏ బ్రహ్మజ్ఞానం పొందాక, ఏ బ్రాహ్మస్థితి పొందాక నీకు అసలు తెలుసుకోవటానికంటూ ఏది మిగలదో, అట్టి విద్య నువ్వు సంపాదించలేదు నారద. అప్పుడు బోధిస్తాడు ఆత్మ, అది చాంద్ర వర్షం తడిపోయికనే ముద్ద చేసేస్తాడు జ్ఞానంతో. ఆ సనత్ కుమారుడు ప్రవాహంగా చెప్పుకుంటూ వెళ్తుంటే వింటంటే మనకే శ్రవణానందం, కళ్ళకానందం, చెవులకి ఆనందం, వింటంటే ఇంత ఆనందం వచ్చేస్తుంట. అడిభూలోకి వస్తే మనం పట్టలేము, అందుకే భాగం గురువు ఆపచేస్తున్నాడు. ఇప్పుడు బుడగ ఎలా ఊపుతా ఉంటాం, ఎలా ఊపుతాం, దానికి స్ట్రెంగ్త్ పెరిగి పేరిపోతుంది. మనకు కూడా భగవంతుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, శాంతిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం తట్టుకోలేము. మనకి ఏదైనా 10 రూపాయలు కలిసి వస్తేనే తట్టుకోలేకపోతున్నాం. ఇందాక మాకు ఎవరో దండేస్తేనే మాకు సంతోషం వచ్చేస్తాం. ఈ చిన్న చిన్న సంఘటనలకే మేము తట్టుకోలేము. ఇంకా ఏనుగొచ్చి మన మీద పడితే ఎలాగా, ఆ బ్రహ్మానందాన్ని ఏనుగొచ్చి మన మీద పడితే ఎక్కడ తట్టుకోలేము. అంటే మరి డిజర్వ్ భగవంతుడు మనకి ఇష్టం లేక ఆ శాంతి సామ్రాజ్యానికి అధిపతి చేయకుండా ఆగటం లేదు, మనకి డిజర్వ్ అవ్వలేదు. ఆ డిజర్వ్ అవ్వటానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాడు, అందుకే మన మనోదేహములు ఇచ్చాడు. ఆ మనోదేహములు పొందటానికి, మన అల్టిమేట్ ట్రూత్ ను తెలుసుకోవడానికి, ఆత్మవిద్యను సముపార్జన చేసుకోవడానికి ఈ బియ్యం ఉపయోగించుకోవాలి. బాడీ, మైండ్, ఇంటలెక్ట్ మాక్సిమం ఎంతైతే అవసరమో అంతవరకు ఉపయోగించాలి. నారదాను అన్ని విద్యలు నేర్చుకున్నావు, ఏ విద్యను నేర్చుకున్నాక నీకు దుఃఖరహిత స్థితిని పొందుతావో, సార్వలెస్ స్టేట్ని పొందుతావో, టెన్షన్ లేని స్టేట్ని పొందుతావో, పునరావృత్తి ఏ విద్యను తెలుసుకున్నాక నీకు పునరావృత్తి ఉండదు. చావుకి మరణానికి, చావుకి జీవితానికి, ఏ విద్యను నేర్చుకున్నాక జీవితానికి చావుకి భేదం లేని స్థితి పొందుతుందో, అట్టి విద్యను నేర్చుకోలేదు అయ్యా. పొట్టకు సంబంధించి దానికే ఏదో గౌరవాలు వస్తాయి, దండలు వేస్తూ ఉంటారు, ఏదో జీతాలు బాగా వేస్తారు, తింటూ ఉంటాం. మనకు భగవంతుడు ఇచ్చిన అవకాశాలు మనం సరిగ్గా ఉపయోగం, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఏం కావాలి గడ్డే. కానీ భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలను మనం సరిగ్గా ఉపయోగించడం లేదు, మనకున్న తెలివిని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు, మనకి ఇచ్చిన ధనాన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. భగవంతుడు మనకి ఎన్ని అయితే అవకాశాలు ఇచ్చాడో అన్ని సరిగ్గా ఉపయోగించుకోవటం లేదు. ఇంకా అవకాశాలు, ఇంకా అవకాశాలు ఏంటి? అవి ఉన్నాయి, సరిగ్గా ఉపయోగించుకుంటున్నాం, ఉపయోగించుకోవటం లేదు ఆయనకి తెలుసు. ఇంకా ఎలా ఇస్తాడే నామాయకుడే డన్స్, గాడ్ కెనాట్ బి డిస్ట్రీడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇంకా కావాలంటే ఇస్తాడు, నీకు కావాలంటే ఉపయోగించుకుంటున్నావు, అయ్యి నీకు ఇవ్వాలంటే ఇస్తాడు, కానీ నువ్వు పాడైపోతావు అని ఇవ్వటం లేదు ఆయన. మనకేది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు, మనకేది శ్రేయస్సు మనకంటే భగవంతుడికి ఎక్కువ తెలుసు. ఏ సోర్సులోంచి మనం వచ్చామో, ఏ సోర్సులోంచి మనం వచ్చామో, ఆ సోర్సుకు మనకంటే ఎక్కువ తెలుసు. అది ముద్దుగా లేదు, అది మహా చైతన్యం. ఆ చైతన్యమే జ్ఞానస్వరూపం. దానికి పుట్టుక ఎలా ఉంటుందో తెలియదు, దానికి చావు ఎలా ఉంటుందో తెలియదు, దానికి భిన్నంగా ఏదీ లేదు. అంతా తానే జ్ఞాని కొంతమంది అంటూ ఉంటారు బ్రహ్మముకి అన్నీ ఎలా తెలుస్తే, అన్నీ తానే అన్నప్పుడు ఇంక తెలియటే ఉంది.
అని కొంతమంది అంటారు. బ్రహ్మము కానీ ఎలా తెలుస్తాయనంటే ఇంక తెలియటానికి ఏముంది, అంతా తానైనప్పుడు ఇంక తెలియటానికి ఏముంది అసలు, అది డ్యూయాలిటీ లేదు అక్కడ. అది స్వామీజీ అంటా ఉంటారు, ఒక అజ్ఞాని జ్ఞానిని అర్థం చేసుకోలేడు, ఒక అజ్ఞాని జ్ఞానిని అర్థం చేసుకోలేడు, ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞాని ఎందు ఆరోపిస్తాడు, ఈ అజ్ఞానాన్ని తీసుకెళ్లి జ్ఞాని ఎందు ఆరోపిస్తాడు అని స్వామీజీ అనేవారు. ఇప్పుడు టెక్స్ట్ బుక్ వదిలేసాం మనం. అయితే నువ్వు ఏది కాదో దాన్ని ధ్యానం చేయకు, ఏది అయితే అవునో దాన్ని ధ్యానం చేయి. నువ్వు కాని దాన్ని ధ్యానం చేసినా కావు, నువ్వు కాని దాన్ని విషయాన్ని ధ్యానం చేస్తాను కదా నువ్వు బాబు. విషయాన్ని ధ్యానం చేస్తే అది ఆ విషయాలని మనస్సు కల్పించినయే, వస్తువులని నీ మనస్సు కల్పించినయే. రోగాలంటే ఉండేది పూర్వజన్మలో మనం చేసిన పాపాలు రోగాల కింద వస్తాయి, పాపాలు రోగాలు. మన బ్రహ్మజ్ఞానం అడ్డు రావడానికి కూడా మనలోని బలహీనతలే, మనలోని దోషాలే. ఇందులో సంపాదించింది ఏమి లేదు, తొలగించుకోవాలి, ఎలిమినేట్ చేయాలి. అంటే భగవద్ అనుభవం పొందడానికి మనకి ఏ విషయాలు అయితే అడ్డు వస్తున్నాయో, ఏ కారణాల వల్ల మనం భగవంతుడికి దూరం అయిపోయామో, మన హృదయంలోని సద్వస్తువుకి ఏదైతే ఏ కారణం వల్ల మనం దూరం అయిపోయామో, వాటిని ఒక్కొక్కటి ఒకటి తొలగించుకుంటూ రావటమే, ఎలిమినేట్ చేసుకుంటూ రావటమే. ఇది కాదు నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్ తొలగి ఎలిమినేట్ చేసుకుంటూ రావటమే. నీకు బ్రహ్మం ఎలా తెలియబడుతుందంటే నాట్ దిస్ పొజిషన్లో రామాయణంలో చిన్న కథ వస్తుంది. రాముడితో పాటు ఇంకా ఎవరు నలుగురు అక్కడ కూర్చున్నారు, ఎవరు అనసూయ ఎవరు అడుగుతారట, ఎవరు ఆ నలుగురిలో ఒకరిని చూసి సీతమ్మని అడుగుతాడు, వారా మీ భర్త, ఇంకో పక్కన చూపిస్తాడు, వారా మీ భర్త, రాముడు చూపిస్తాడు, వారా మీ భర్త. అప్పుడు ఇలా అనలేదట భవనంగా ఆ వస్తువు తెలిసినప్పుడు మనం కూడా అలాగ ఉంటాం. అంటే రాముని కాక ఇతరులను చూసి ఇతరులను చూపించినప్పుడు అర్థిస్తున్నా ఇలాగంది, సరిగ్గా రాముని చూపించేటప్పుడు కనసే మౌనం వహించింది. మనం బ్రహ్మం తెలుసుకుని అప్పుడు అది నిజమైన మౌనం. ఎక్కడైతే మనస్సు ఎక్కడైతే వాక్కు పడిపోయింది, ఎక్కడైతే మనోవాక్కులు మనస్సు అణిగిపోయిందో, ఎక్కడైతే వాక్కు అణిగిందో అక్కడి నుంచి మౌనం వస్తుంది. మనం ఉరికే తలుపులేసి కూర్చుంటేనే మౌనం కాదు, అంటే చైతన్యమే మౌనం. ఎక్కడైతే మనస్సు అణిగిపోయిందో అక్కడి నుంచి నీకు సైలెన్స్ వస్తుంది, సైలెన్స్ కూడా మాట్లాడుతుంది. సైలెన్స్ బలీయమైనది, మౌనానికి కూడా అర్థం, మాట కంటే మౌనం ఎక్కువ శక్తివంతమైనది. ఏంచదంటే లోపల నుంచి ఈ దేహగతమైన నేను ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందా, మౌనుడు మహామౌనుల నుంచి వచ్చింది. ఈ దేహగతమైన నేనులోంచి ఇంకో తలంపు వచ్చింది, దీనికి ఇంకో తలంపు వచ్చింది, ఆ తలంపు వచ్చాక మాట వస్తుంది. అంటే లోపల మౌనానికి ఉన్న శక్తి మాటక లేదు. కొంతమంది ఏం మాట్లాడరు, మౌనంగానే జ్ఞానం ఇచ్చేస్తారు. దక్షిణామూర్తి వాళ్ళు అటువంటి వాళ్ళే, వారు మాట్లాడరు, వారు మాట వారు నడకే జ్ఞానం, వారు చూపే జ్ఞానం. ప్రత్యేకంగా వారికి మాటలతోటి పని లేదు, వారికి మాటలతోటి పని లేదు. వారు మీ వంక చూశారనుకోండి, లేకపోతే మాట్లాడలేదు అనుకోండి, మీ వంక చూశారనుకోండి, ఒకసారి మిమ్మల్ని లోపల వాడు స్మరించారనుకోండి, అంటే మీరు పవిత్రులు అవుతారు. వారు ఏదిగా ఉన్నారో అది మీకు ఇవ్వబడుతుంది. అంటే భగవంతుడు మనకు యోగ్యత వచ్చిందనుకోండి, అర్హత వచ్చిందనుకోండి, భగవంతుడు బ్రాహ్మణస్థితిని అనుగ్రహించడానికి ఒక క్షణం కూడా వెయిట్ చేయడు. మనకు యోగ్యత వస్తే చాలా మంది ఏమనుకుంటారంటే కోరిక లేకపోతే ఇవ్వడేమనుకుంటారు. కోరిక శక్తి లేదు, శక్తి ఈశ్వరుడిది. కోరిక శక్తి లేదు, నీ కోరిక ఉన్నా నీ కోరిక లేకపోయినా నీకు ఎప్పుడైతే అర్హత వచ్చిందో, ఎప్పుడైతే యోగ్యత వచ్చిందో, ఆ బ్రహ్మజ్ఞానికి ఎప్పుడైతే ఫిట్ అయ్యాయో, ఒక క్షణం లేకుండా అప్పటికప్పుడు ఎరుకులోకి వస్తుంది. అదే జ్ఞానం. నువ్వు ఏదిగా ఉన్నావో ఆ తాలూకు ఒక్కసారి ఎరుకులోకి వస్తుంది, అదే జ్ఞానం. అది ఎలాగొస్తుంది, అది ఎలా ఎరుకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆ ప్రశాంతంగా గాఢ నిద్రలోంచి మనకు మెలకు వస్తుంది అనుకోండి. గాఢ నిద్రలోంచి మెలకు వస్తే తేలు కుట్టినట్టు ఉండదు, పాము కుట్టినట్టు ఉండదు, లేకపోతే ఇంజక్షన్ చేసినట్టు ఉండదు. ఆ గాఢ నిద్రలోంచి ఆ డీప్ స్లీప్ లోంచి వేకింగ్ స్టేట్ లోకి వస్తా అనుకోండి, నెమ్మదిగా కడుతుంది బ్రహ్మానందం. ఊరికి ఆ క్షణం మటుకి ఈ దేహగతమే కానీ మనం చుట్టుకోకముందు అలాగే ఆ తలంపులు వచ్చి ఇందులో మనం ఇబ్బంది పెట్టకముందు ఆ డీప్ స్లీప్ నుంచి వేకింగ్ స్టేట్ లోకి వచ్చినప్పుడు ఎంత ప్రశాంతంగా మెలకు వస్తుందో, అలాగే ఆ ఈశ్వరుని యొక్క దయ కలిగినప్పుడు ఆ బ్రాహ్మిస్తే ఈ అజ్ఞానం నుంచి జ్ఞానంలో కల మేల్కొంటాం. ఈ చీకట్లోంచి వెలితిరిలోకి వచ్చినప్పుడు అలా మెలకు వస్తుంది, అంత న్యాచురల్గా వస్తుంది, అంత నార్మల్గా ఉంటుంది. కానీ మెలకు ఆర్టిఫిషియల్గా ఉండదు, ఏది తేలు కుట్టినట్టు ఉండదు. అది మనస్సు ఎక్కడైతే అణిగిందో అక్కడి నుంచే మౌనం వస్తుంది, అక్కడి నుంచే సైలెన్స్ వస్తుంది. నోరు మూసుకుంటేనే కేవలం సైలెన్స్ కాదు, మనస్సు అనగాలి. అణిగిన మనస్సుకి ఆత్మజ్ఞానం అనుభవంలోకి వస్తుంది, అనగని మనస్సుకు రాదు. అయితే ఇక్కడ భగవాన్ ఏం చెప్తున్నారు, నువ్వు కానీ దాన్ని చింతించిన ఇది గొరగనమ్ముడి, ఈ ఊరి పేరు ఏం పేరు, ఇది గొరగనమ్ముడి, ఇది పాలకొల్లు పాలకొల్లు. నేను అనుకున్నంత మాత్రం చెప్పి పాలకొల్లు అవ్వదు. నేను ఇది గొరగనమ్ముడు అనుకున్నప్పుడు గొరగనమ్ముడే, ఇది పాలకొల్లు అనుకున్నప్పుడు కూడా గొరగనమ్ముడే.
అదేవిధంగా నువ్వు దేహం అనుకున్నప్పుడు నువ్వు చైతన్యమే, చావు లేని వస్తువే. నువ్వు మనస్సు అనుకున్నప్పుడు చావు లేని వస్తువే. నువ్వు కుంగిపోతున్నప్పుడు చావు లేని సత్పదార్థమే, పొంగిపోతున్నప్పుడు చావు లేని సత్పదార్థమే. ఈ దేహం చనిపోతుంది చనిపోతుంది అనుకున్నప్పుడు నువ్వు చావు లేకుండానే ఉన్నావు. నువ్వు చనిపోయి దేహం చనిపోతుంది చనిపోతుంది అనుకున్నది నిజం కాదు, అది కూడా ఒక తలంపే. ఆ తలంపు ఎవరికి వస్తుంది? దేహగతమైన తలంపుకి వస్తుంది. ఈ దేహగతమైన తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సోర్స్ లోకి వెళ్ళే వరకు ఆ తలంపు నేను విడిచిపెట్టదు. ఆ తలంపు ఎప్పుడైతే విడిచిపెట్టదు, ఆ సత్యానికి దేహం అక్కర్లేదు, బ్రహ్మముకి దేహం అక్కర్లేదు, అసలు ఉన్న వస్తువుకి ఉన్న పదార్థానికి సత్పదార్థానికి దేహం అక్కర్లేదు. అజ్ఞానానికి కావాలి, అహంకారానికి కావాలి, అవిద్యకు కావాలి, అసత్యానికి కావాలి దేహం. అంటే ఈ దేహగతమే, ఈ దేహంతో అది సాధించాను ఇది సాధించాను, ఈ దేహంతో తాదాత్యం పొంది దేనికి? దేహం కావాలి, అదే పునర్జన్మ. దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు, దేవుడు వచ్చిన తర్వాత పుణ్యపాపాలు వస్తాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ ప్రవాహం, రైలు ఇంజిన్ కదిలితే అనకాలు పెట్టే విధంగా అయితే వచ్చేస్తాయి. ఆ మూలగతమే మూల తలంపు, ఆ ఆది తలంపు, ఆ తొలి తలంపు, ఏదైతే మొట్టమొదటి ఉందో అందులో అది వేరు నేను వేరని ఏ భావన నీకు కలిగిందో ఆ భావన వచ్చాక అన్ని మా శరీరం వస్తుంది, లోకం వస్తుంది, దేవుడు వస్తాడు, పుణ్యపాపాలు వస్తాయి, అన్ని వర్షపెట్టి వచ్చేస్తాయి. ఇదంతా ఫారెస్టే, ఇంకా అడవిలోంచి బయటపడలేం. ఎవడో ఒక మహాపురుషుడు, ఎవడో ఒక మహాత్ముడు, ఎవడో ఒక మహర్షి, ఎవడో ఒక అవతార పురుషుడు ఇంటర్ఫీర్ అయితేనే కానీ ఈ ఫారెస్ట్ నుంచి మనం బయటకు వచ్చే సమస్య లేదు. కేవలం మన తెలివితేటల వల్ల. యేసుక్రీస్తు అంటాడు బైబిల్లో, నీ తెలివితేటలన్నీ ఉపయోగించుకుని నీ నల్ల తెల్లబడిపోయిన వెంట్రుకు నల్లగా చేసుకోలేవు. ఇలా రంగు వేసుకున్నారు, రేపు మామూలుగా తెలివి అయిపోతున్నా వెంట్రుక. నీకున్న తెలివంతా ఉపయోగించుకుని ఈ తెల్లబడిపోయిన ఒక వెంట్రుకుని నల్లగా కూడా చేసుకోలేవు. ఏంటి గోడ అవతల ఏమందో మనకు తెలియదు, మనం సర్వజ్ఞం అనుకుంటాం. రేపేం జరుగుతుందో తెలియదు, గంటలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అయితే నువ్వు ఇది గొరగనమూడు అనుకున్నప్పుడు గొరగనమూడే, కాదనుకున్నప్పుడు కూడా గొరగనమూడే. నువ్వేదిగా ఉన్నావో అది నువ్వు కాదని దాని అనుభవం లేకపోయినా నువ్వు అదే. అది నీకు అనుభవంలోకి లేకపోయినా నువ్వు అదే. అయితే తెలుసుకుంటే సుఖపడతావు, ఆ తెలియకపోతే శవాలను మోసుకుంటూ పోవలసిందే. ప్రకృతి నిన్ను పీడిస్తుంది. ఆ తెలియబడి ఏదైతే నీకు వస్తువు ఏదైతే నార్మల్గా ఉందో, ఏదైతే న్యాచురల్గా ఉందో, దేనికైతే మరణం లేదో, దాని తాలూకు ఎరుక వచ్చే వరకు నిన్ను ప్రకృతి గుణాలు, ఈ ప్రకృతి, ఈ శవాలు, ఈ సంసారం, ఈ నేచర్ అంతా నిన్ను పీడించి పీడించి నీకు ఎస్కేప్ ఇవ్వడం సాధ్యం కాదు. ఇలా తాత్కాలికంగా నువ్వు తప్పుకున్నావు, ఇలా కోర్టులోంచి లేకపోతే గవర్నమెంట్ చట్టంలోంచి నువ్వు తప్పుకున్నావు, దేవుడి చట్టంలోంచి నువ్వు తప్పుకోలేవు. నువ్వు ఎక్కడ చెప్పాలి, నువ్వు ఆన్సరబుల్, నీకు వచ్చే తలంపు కూడా నువ్వు ఆన్సరబుల్. నీకు తెలియకపోయినా అదే. అయితే తెలుసుకుంటే సుఖం వెంటాడుతుంది, తెలియకపోతే దుఃఖం వెంటాడుతుంది. ఇది గొరగనమూడు కాదనుకున్నప్పుడు కూడా ఇది గొరగనమూడే. నువ్వు చనిపోతున్నావు అనుకున్నప్పుడు కూడా చనిపోయిన సత్పదార్థమే నువ్వు. అయితే ఈ మనోదేహములను మాక్సిమం ఉపయోగించుకుని భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలను మాక్సిమం ఉపయోగించుకో. నువ్వు అవకాశాలను ఉపయోగించుకోకుండా కొత్త అవకాశాలను అడగటం అర్థం లేదు అసలు నీకు. రమణ మహర్షి గారు మాట చెప్తారు, వండర్ఫుల్ గా ఉంటుంది. ఇదంతా మీ ఆనందం కోసం చెప్తున్నారు, మా ఆనందం కోసం, మీకోసం ఏదో చెప్తున్నా అనుకోకుండా మా కోసమే. ఒక మనిషి ఏసీలో ఉన్నాడు అనుకోండి, రమణ మహర్షి గారు అంటారు, ఒక మనిషి ఏసీలో ఉన్నాడు అనుకోండి, తల కింద టెక్కే ఉంది, కాళ్ళ కింద టెక్కే, తల కింద ఒకటెక్కే, కాళ్ళ కింద ఒకటెక్కే, ఏసీ గది, ఓ టేబుల్ ఫ్యాన్ ఒకటి, ఓ సీలింగ్ ఫ్యాన్ ఒకటి, మరి పరుపు అన్ని బెడ్లు అన్ని ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి అట్ని వాడికి. కానీ అన్ని ఉన్నప్పటికీ వాడికి నిద్ర పట్టడం లేదు అనుకోండి, నాకు నిద్ర పట్టకపోయినా పర్వాలేదు, ఇవన్నీ ఉన్నాయి కదా అని ఎవడు అనుకోడట్టు. మీకు ఎన్ని ఉన్నా దుఃఖం పోకపోతే ఏంటి ప్రయోజనం ఉన్నాడు? అది రమణ, మీకు నిద్ర పట్టడం లేదనుకోండి, ఏసీ రూమ్ లో ఉన్నారు, ఏసీ రూమ్ లో ఉన్నారు, నాకు నిద్ర పట్టకపోయిన ఇబ్బంది లేదని ఎవడని అనుకుంటాడా? ఎవడు అనుకోడు. అలాగే భగవంతుడు మీకు ఎంత ఎన్ని సంపదలు ఇచ్చినా, ఎంత చదువు ఇచ్చినా, మిమ్మల్ని పీడిస్తాడు, దుఃఖం వచ్చి మిమ్మల్ని పీడిస్తాంటే నాకు దుఃఖం వచ్చినా పీడించినా ఇబ్బంది లేదు, నాకు సంపద ఉన్నాయని ఎవడు అనుకోడు. అది మీ అనుభవానికి సంబంధించిన విషయం. ఈ మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షుడ్ మేక్ యూ ఫ్రీ. సత్యాన్వేషకుడు కానీ సత్యానుభవం ఎవడైతే ఏదైతే మనం పొందుదామని ప్రయత్నం చేస్తున్నా అది మనకు ఇరుక్కులోకి వస్తుంది ఏదో ఒక రోజున. స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర కటాక్షం. అయితే మనం ఎదురు చూసినట్టు ఉండకూడదు, ఎదురు చూసినట్టు ఉండకూడదు. మనకు తెలియకుండా ఏ క్షణంలో ఈశ్వరుడు మన పట్ల అనుగ్రహం చూపించారో, ఆయన దయ చూపించారో, అది మనకు తెలియకుండా ముహూర్తం ఆయన పెట్టుకుంటాడు. అప్పుడు దానికి సంబంధించిన ఎరుక మనకు కలుగుతుంది. అయితే మనం ఎదురు చూసినట్టు ఉండకూడదు. ఎక్స్పెక్టేషన్ పనికిరాదు. ఎక్స్పెక్టేషన్ లేని వాడికి డిసప్పాయింట్మెంట్ ఉండదు. అయితే నువ్వు కానీ దాన్ని ధ్యానం చేయకు, నువ్వు ఆత్మని ధ్యానం చెయ్యి, దైవాన్ని ధ్యానం చెయ్యి, ఈశ్వరుని ధ్యానం చెయ్యి. ఎవడికైతే శ్వాకం లేదో, ఎవడికైతే శ్వాకం లేదో, ఎవడికైతే చీకటి లేదో, ఎవడైతే చావును జయించాడో వాడిని ధ్యానం చెయ్యి. ఏం వండర్ఫుల్ టీచర్! నువ్వే అసలు ఏడుస్తున్నావు, ఇంకో ఏడిసేవాళ్ళు నువ్వు ధ్యానం చేయటేంటి? నువ్వే ఏడుపుతో ఏడుస్తాను, ఇంకో ఏడిసేవాళ్ళు పట్టుకుని నువ్వు ధ్యానం చేయటేంటి? ఎవడికైతే శోకం లేదో, ఎవడికైతే మోహం లేదో, ఎవడైతే ప్రకృతికి అతీతుడో, ఎవడైతే గుణాలకు అతీతుడో, ఎవడైతే జన్మ మరణములతో సంబంధం లేకుండా ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే స్వతంత్రుడో, ఎవడైతే వాణి ధ్యానం చెయ్యి. నీ మనసు నువ్వు ధ్యానం చేసుకుని, నీ విషయాల్ని ధ్యానం చేసుకుని, దేవుని ధ్యానం చేయటం. నువ్వు కాని దాన్ని ధ్యానం చేసినది అవ్వవు, నువ్వు అది కాదు. కాబట్టి నువ్వు ఏదో ఉన్నది ధ్యానం చేస్తే అది అవుతావు. నువ్వు కాని దాన్ని ధ్యానం చేసిన నువ్వు అది అవ్వవు. ఏం చేద్దు, నువ్వు కాదు. కాబట్టి ఇది గొరగనముడి కాదు, గొరగనముడు కా ఇది గొరగనముడు కాదు కాదనుకున్నా ఇది గొరగని అవ్వకుండా పోయింది. నువ్వు ఏదిగా ఉన్నావు, అది లేదు, అది లేదు, అది లేదు, కాదు కాదు అనుకుండా, అది లేకుండా ఉన్నదాన్ని నువ్వు లేదు లేదు అనుకుండా లేకుండా పోదు. ఉన్నదేదో ఉంది, లేనిదేదో లేదు, ఉన్నది సుఖం, లేనిది దుఃఖం. వండర్ఫుల్! ఉన్నది సత్యం, లేనిది అసత్యం. ఉన్నది శాంతి, లేనిది అశాంతి. ఏడ్చేవాడిని ఎందుకురా పట్టుకుంటావు? చచ్చేవాడు నువ్వు, నువ్వు చావటానికి సిద్ధంగా ఉన్నావు, ఇంకో చచ్చేవాడు నువ్వు పట్టుకుంటావేంటి? నువ్వు చావటానికి సిద్ధంగా ఉన్నావు, ఇంకో చచ్చేవాడికి సిద్ధంగా ఉన్నాడు పట్టుకుంటావు. నువ్వు చావు లేని వాడిని, శోకం లేని వాడిని, మోహం లేని వాడిని, వాడిని ఆశ్రయించు, ఆ రుద్రుని ఆశ్రయించు. ఏమంటారా, నువ్వు ఏడు నువ్వు ఏడుస్తున్నావు, ఇంకో ఏడ్చేవాడిని వెళ్ళి పట్టుకోవటమా? నువ్వే మోహంలో ఉంటే ఇంకో మోహంలో వెళ్ళి ఆశ్రయించడమా? నిద్రపడి ఏదో గోతిలో పట్టమా? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపిస్తే ఎలా ఉంటుంది? రమణ మహర్షి గారు అంటే ఉండదు, ఎప్పుడైనా మీరు గుడ్డివాడికి అన్నం పెడితే ఒక్కడికే వంట చేయకండి. మీరు గుడ్డివాడికి ఎవరికైనా భోజనం చెప్తే ఒక్కడికే వంట చేయకండి, వాడు ఒక్కడే రాడు, ఇంకోని కూడా తీసుకొస్తాడు, ఇద్దరికి వంట చేయండి అని. అది అండర్స్టూడ్ అని. ఇంకో ఏడిసేవాడిని మనం ఉపాసించడం, ఆడు ఏడుపు మళ్ళీ మన షేర్ మనకు ఉన్నదో ఏడిపోయి ఏడిస్తున్నావు, మనకు ఉన్నదో ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఆడు దాంట్లో వెళ్ళి షేర్ చేసుకోవటమా? చచ్చేవాడిని ఏమో ధ్యానం చేయటమా? నువ్వు సాముందాన్ని ధ్యానం చేస్తావు, సత్యవాడిని ధ్యానం చేస్తావు. ఎవడైతే మృత్యువుని జయించాడో వాణి ధ్యానం చెయ్యి. మరణం ఎలా ఉంటుందో తెలియదు, వాణి ధ్యానం చెయ్యి. చావన వాణి ధ్యానం చెయ్యి. నువ్వు చావటానికి సిద్ధంగా ఇంకో సత్యవాణి ధ్యానం చేస్తావేంటి? చావు ఎలా ఉంటుందో, పుట్టుకు ఎలా ఉంటుందో, శ్వాసం ఎలా ఉంటుందో, మోహం ఎలా ఉంటుందో, తనకంటే ద్వితీయం లేదు వాడికి. అంతా తానే. వాణి ధ్యానం చెయ్యి, వాడి నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. భగవంతుడు అంటాడు గీతలో ఎంత స్పష్టం, ఎంత క్లారిటీ. అసలు ఇంకోటి, సబ్జెక్ట్ బాగా తెలిసిన వాడు చెప్తాంటే గోడలకు చదివి వస్తుంది వాళ్ళు, ఆ క్లారిటీ ఉంటుంది. అసలు ఇంకోటి, టీచర్కి క్లారిటీ లేనప్పుడు స్టూడెంట్ క్లారిటీ ఎలా వస్తుంది? అసలు అసలు చెప్పేవాడికి స్పష్టత లేనప్పుడు వినేవాడి బ్రెయిన్కి స్పష్టత రాదు, రావు, వచ్చే అవకాశం లేదు. వాడే కన్ఫ్యూజన్ ఉన్నాడు టీచరు, నేను ఇంకా కన్ఫ్యూజన్లో పెడతాడు. ఆ చెప్పేవాడే ఫారెస్ట్ లో ఉన్నాడు, ఇంకా నేను డీప్ ఫారెస్ట్ లోకి పంపేస్తాడు. ఏం చెప్తున్నావమ్మా? భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, నువ్వు నన్ను ఆరాధించగా ఆరాధించగా. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఎవడు సర్వేశ్వరుడు, ఎవరోడు సర్వేశ్వరుడు. ఈ లోకం లేనప్పుడు పంచిపోతారు, లేనప్పుడు పంచిపోతారు, లేనప్పుడు లోకం, లేనప్పుడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే ఉన్నాడో ఆ పురుషుడు చెబుతున్నాడు. వసుదేవుడి గారు అబ్బాయి కాదు చెబుతాంటే వసుదేవుడి గారు అబ్బాయి కాదు, ఈశ్వరుడు అయి చెబుతున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ, ఎవడు పేరు తల పెట్టుకుంటాంటే మనం పవిత్రం అయిపోతున్నాం, వాడు చెబుతున్నాడు. ఇంకా పేరు స్మరణ మాత్రమే మన ప్యూరిఫికేషన్ వచ్చేస్తాను, వాడు చెబుతున్నాడు. పంచిపోతారు లేనప్పుడు, సృష్టి లేనప్పుడు ఎవడైతే ఉన్నాడో వాడు చెబుతున్నాడు. నన్ను ఆరాధించగా ఆరాధించగా, నన్ను గౌరవించగా గౌరవించగా, నన్ను ప్రేమించగా ప్రేమించగా. నా మాట ఏంది? నువ్వు గౌరవం దేవుడు చెప్పిన వాక్యం ప్రమాణంగా తీసుకుని జీవిస్తుంటే లవ్ మీ మో భగవంతుడు అడుగుతున్నాడు అన్ను ప్రేమించమని. లవ్ మీ మోర్, లవ్ మీ మోర్ అండ్ మోర్, లవ్ మీ. నీకేమి లేకపోతే పుష్పాన్ని అన్న ఇవ్వండి, ఆ పుష్పం కాకపోతే నీళ్ళు అన్న ఇవ్వండి. అంటే ఇచ్చే అలవాటు చేయటం. ఇలా ఇవ్వగా ఇవ్వగా అజ్ఞానాన్ని ఇచ్చేస్తాం, ఏది ఎప్పుడు ఏదో రోజుని. ఆ దేహభావాన్ని ఇచ్చేస్తాం, క్షేమభావాన్ని ఇచ్చేస్తాం మనం. నీకు ఏది లేకపోతే నీళ్ళు అన్న ఇవ్వండి. ఆయన నీళ్ళు, ఆయనకి నీళ్ళు ఎందుకు? మనకు నేర్పటం కోసం. నారాయణుడే, నారాయణుడి శరీరంలోంచే వాటర్ వచ్చింది, ఆయనే వాటర్. మన వాటర్ ఆయన ఏం చేసుకుంటాడు? అంటే మనకి ఇవ్వటం, నేర్పటం. అది మన గివింగ్ హ్యాబిట్ లేదు, ఏం చెప్పి తినటమే. అది హ్యాబిట్ లేదు మనకి. మన అందరం కూడా ఫుడ్ కూడా ఇద్దరు ముగ్గురికి తినేస్తాం మనం. మామూలుగా మనకు అవసరాన్ని దానికంటే ఎక్కువ తినేస్తాడు ప్రతి మనిషి, వాడికి అవసరానికంటే ఎక్కువ తినేస్తాడు. వాడి శరీరం చెబుతుంది సరిపోతుంది 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 అంటే మరి బూట్లు బాగుంటాయి, పైసలు బాగుంటాయి, ఇంటి ఎక్కడ అవుతాడు? ఇద్దరు మధ్య ఇద్దరు ముగ్గురికి కలిసి ఒకరు తినేస్తున్నారు ఇప్పుడు ఎక్కువ. ఆ బాడీ చెప్తాను తినక సరిపోతుంది, తినక సరిపోతున్నారు. అయితే అది చాంద్రోగ్య ఉపనిషత్తులకు చెప్పాడు, మీకు ఇతమైందైనా ఎక్కువ తినకండి, తగు మాత్రంగా తినండి. ఇతమైంది కూడా మితంగా తినండి.
అది పవిత్రంగా అయింది ఉండాలి, అది శుచిగా ఉండాలి. శుచిగా ఉంటే అటువంటి ఫుడ్ తీసుకుంటే మైండ్ ఇది మేడ్ అప్ మైండ్ ఇది మేడ్ అప్ ఫుడ్ అప్పుడు అటువంటి మనస్సు మీ మన అటువంటి ఫుడ్ మీ మనస్సు మంచి మనస్సు మీకు రావటానికి అటువంటి ఫుడ్ కూడా సహకరిస్తుంది. కొంతమంది అక్కడ కార్పొరేట్లోకి వెళ్ళి కొంతమంది తినరు అసలు. కొంతమంది ఒకరోజు రెండోలో ఉపవాసమే చేస్తారు కానీ ట్రావెలింగ్ లేని తినరు. అంటే ఆహార శుద్ధిలోంచి మనస్సుకు శుద్ధి వస్తుంది. ఆ శుద్ధి పొందిన మనస్సు మాత్రమే ఆ చైతన్య ఆ చైత ట్రూత్ సేకరగా ఆ సత్యాన్వేషణకి అది ఫిట్ అవుతుంది, అది ప్రిపేర్ అవుతుంది, అది సమాయత్తం అవుతుంది. అంటే ఫుడ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా మైండ్ మీద ఉంటుంది, బాడీ ఉంటుంది. ఫుడ్ ని పవిత్రమైంది అయితే నీ మైండ్ స్లోగా ఆ స్టడీగా ప్రిపేర్ చేసుకుంటూ వెళుతుంది జర్నీ ఆ ట్రూత్ రియలైజేషన్కి. అయితే నువ్వు కాని దాన్ని చింతించుకు నువ్వు ఏదైతే దేనిగా ఉన్నావో ఉన్నదాన్ని ఏదో ఉంది దాన్నే చింతించు, లేని దాన్ని చింతించిన అది అవ్వవు నువ్వు, లేని దాన్ని చింతించినా అది అవ్వయ్యా. అదే రామకృష్ణుడు చెప్పాడు మధ్య మధ్యలో, మీ ఇంట్లో మీ పని అది మీరు చేసుకోండి, మీ ఇంట్లో మీరు ఏదో పని చేయ మీ డ్యూటీ అంటే ఒక దేహం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది, ఒక దేహం ద్వారా ఒక పని జరుగుతూ ఉంటుంది. మీ డ్యూటీ ఏదో మీరు చేసుకోండి. ఇది నేను చేస్తున్నానని పని బంధించదు, ఇది నేను చేస్తున్నానని తలంపు బంధిస్తుంది. పని బంధించదు, ఇది నేను చేస్తున్నాననే తలంపు నేను టైర్ చేస్తుంది. నువ్వు ఎంత పని చేసినా టైర్ అవ్వు. అక్కడ ఎప్పుడు అక్కడ మైండ్ ఇన్వాల్వ్ చేయకపోతే, అహంకారాన్ని ఇన్వాల్వ్ చేయకపోతే నువ్వు ఎంత పని చేసినా టైర్ అవ్వు. నీ ఈగో లెస్ గా చేస్తావనుకో, నువ్వు చేస్తున్న పనిలో నీ ఈగో ఇంటర్ఫీర్ అవ్వదనుకో నువ్వు టైర్ అవ్వు. నువ్వు నీ ఫేస్ నిర్మలంగానే ఉంటుంది. అది ఇక్కడ కృష్ణుడు చెప్పింది చెప్పింది నన్ను ఆరాధించగా ఆరాధించగా భగవంతుడు చెప్పిన మాట నేను చెప్తున్నాను. అంటే కృష్ణుడు అంటే కృష్ణుడు ఈశ్వరుడు ఆయన చెప్పాడు, బ్రహ్మమ్మ ఆయన చెప్పాడు, భగవంతుడు ఆయన చెప్పాడు. అదే పాయన ఆడి మాట మనకు నచ్చకపోతే మనకు బుద్ధి లేదని ఆడికి బుద్ధి లేదని కాదు. ఒకసారి రాజగోపాలాచారి గారు మద్రాస్ అసెంబ్లీలో మనకు చీఫ్ మినిస్టర్ చేస్తంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాడు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే మరుసటి రోజు అసెంబ్లీకి వచ్చారు. వస్తే కమ్యూనిస్టులు ఏమని అడిగారంటే ఈ ఆచార్యుల వారు ఆ పెరుమాళ్ళు దర్శనానికి వెళ్ళారు కాను ఏమైనా కోరికలు ఉన్నాయా, కోరిక ఏమైనా కోరుకున్నారా, కోరిక లేకుండా వచ్చేసారని ఆ రోజుల్లో 60 మంది కమ్యూనిస్టులు ఉండేవారు అపోజిషన్ లో. అప్పుడు రాజగోపాలాచారిని అడిగారు వెంకటాచలపతి తమిళనాడులో వెంకటేశ్వర స్వామిని వెంకటాచలపతి అంటారు, ఆ వెంకటాచలపతి దర్శనానికి వెళ్ళారు కదా మీరు, ఏమైనా కోరుకున్నారు అంటే కోరిక లేకుండా నేనెంచగలగ కోరిక చోటే వెళ్ళానన్నాడు. అది కోరిక లేకుండా వెళ్ళలేదు, కోరిక ఏం కోరుకున్నారన్నాడు, మా కమ్యూనిస్ట్ సోదరులకు బుద్ధి తక్కువగా ఉంది బుద్ధి పెంచమని కోరుకున్నారన్నాడు. మా కమ్యూనిస్ట్ సోదరులకి బుద్ధి కొంచెం తక్కువగా ఉంది, అలా కొంచెం బుద్ధిని ప్రసాదించమని వెంకటాచలపతిని కోరుకుని వచ్చాను, కోరిక చోట వెళ్ళాను, ఆ కోరిక ఏదో కోరుకున్నాను. నీ బుద్ధి తక్కువగా ఉంది, మీకు అసలు బుద్ధి లేని వాళ్ళని అంతా లేదు, పెంచమని పెరిమాళ్ళని ప్రార్థించి వచ్చాను అని చెప్పి రాజా. ఇప్పుడు ఇంతకీ కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే నన్ను ఆరాధించగా నన్ను స్మరించగా నన్ను పూజించగా నేను ఎలా జీవించమని చెబుతున్నానో నీ జీవిత విధానాన్ని అలా మలుచుకుంటూ ఉంటే నీకు ఎటువంటి బుద్ధి ఉంటే నీకు ఆత్మజ్ఞానం కలుగుతుందో అటువంటి బుద్ధిని నేను నీకు ప్రసాదిస్తాను. అంటే మన పాడు బుద్ధికి జ్ఞానం రాదని అది చెప్పడం చెప్పకుండా చెప్పటం అంటారు. దాన్ని ఏమంటారు, చెప్పకుండా చెప్పటం. ఈ పాడు బుద్ధికి ఈ కలుషితమైన బుద్ధికి దేహంతో ఇంద్రియాలతోటి పరిసరాలతోటి ప్రకృతితోటి చాగులతోటి పుట్టుకులతోటి తదత్యం పొంది శుభ్రంగా పాడైపోయిన ఈ బుద్ధికా ఆ జ్ఞానం అంటాడు భగవంతుడి గీతలో. ఈ పాడు బుద్ధికా జ్ఞానం, దేహంతో ఇంద్రియాలతోటి సంఘటనతోటి పరిసరాలతోటి ఇష్టాలతోటి అయిష్టాలతోటి పూర్తిగా 100% కలుషితమైన ఈ పాడు బుద్ధికా బ్రహ్మజ్ఞానం పొంగి పొంగి చెబుతాడు. ఆ ముఖం కూడా ఆ జ్ఞానయుగం చెప్పేటప్పుడు ఇంత ముఖం అయిపోయి చెప్తాడు వాడు. ఆ జ్ఞానానికి సంబంధించిన ఘట్టాలు వచ్చేప్పటికి పొంగిపోతాడు, పొంగిపోయి మహాసముద్రం. ఈ పాడి బుద్ధిగా జ్ఞానం. నువ్వు నన్ను అర్చించగా అర్చించగా నన్ను జపించగా జపించగా నాకు ఇష్టమైన పనులు నువ్వు చేస్తుంటే నీ ఇష్టాలు ఓ పక్కన పెట్టి నా ఇష్టాన్ని నీ ఇష్టం చేసుకుని నువ్వు అలా పని చేస్తుంటే ఇలా చేయగా చేయగా నేను ఆరాధించగా ఆరాధించగా ఎటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుందో ఆత్మజ్ఞానం కలుగుతుందో అమృతానుభవం కలుగుతుందో అటువంటి బుద్ధిని నేను నీకు ప్రసాదిస్తాను అర్జున. అర్జున అంటే మనం అక్కడ జీవుడికి చెప్తున్నాడు బోధ, అక్కడ జీవుడికి చెప్పేది దేవుడు జీవుడికి చెప్తున్నాడు, నరుడు నారాయణుడు నరుడికి చెప్తున్నాడు, పరమాత్మ చెబుతున్నాడు. ఏది జీవాత్మకి పరమాత్మ చెబుతున్నాడు, జీవాత్మకి పరమాత్మ బోధది. అటువంటి నన్ను ఆరాధించగా స్మరించగా పూజించగా నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నా ఇష్టం నీ ఇష్టం చేసుకుని నువ్వు బతుకుతా అంటే ఎటువంటి జ్ఞానం ఎటువంటి బుద్ధిని నీకు నేను ప్రసాదిస్తే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుందో అటువంటి బుద్ధిని నీకు ప్రసాదిస్తాను అర్జున. అంటే ఈశ్వరుడి పాదాలను మనం విడిచిపెట్టాం. ఈశ్వరుడు ఎందు భక్తి కానీ ఈశ్వరుడు ఎందు గౌరవం కానీ, ఈశ్వరుడు ఎందు నమ్మకం కానీ, ఆ ఈశ్వరుడి పాదం మనం తరించే వరకు ఈశ్వరుడి పాదాలను విడిచిపెట్టకూడదు. అసలు గురువు దగ్గర అద్వైత భావనే పనికిరాదని చెప్తారు. అంటే ఆత్మజ ఎవరినో ఉద్ధరిస్తున్నాను, అంటే నేను ఎవరినో ఉద్ధరించేస్తాను, నేను ఏదో చేస్తున్నాను జ్ఞాని అనుకోడు. అయితే జ్ఞానికి ఆత్మ తప్పించేమి గోచరించదు. జ్ఞానికి ఆత్మ తప్పించేమి సుబ్బమ్మ ఈ పుల్లమ్మ ఆత్మ తప్పించి ఏమీ గోచరించదు. తన ఆత్మయ్య ఉన్నాడు, చూసేది ఆత్మ, వినేది ఆత్మ. తన ఆత్మయ్య ఉన్నాడు, తను చూసేది ఆత్మ, వినేది ఆత్మ. తనకు భిన్నంగా ఏది కనపడదు, తనకు భిన్నంగా ఏమీ లేదు. అసలు తనకు భిన్నంగా ఏది లేదు, తన అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. అందుకే రమణాచార్యుడు ఒక సందర్భంలో అన్నాడు, ఏమన్నాడంటే, నేనే కనుక అజ్ఞానంలో ఉంటే మీకు బోధించేది నా దగ్గర ఏమి లేదు. వండర్ఫుల్ టీచింగ్, బ్యూటిఫుల్ టీచింగ్, చార్మింగ్ టీచింగ్, చార్మింగ్ టీచింగ్. ఫైనల్ వాక్యాన్ని మీరు, ఆ వాక్యాన్ని మీరు సొంతం చేసుకుంటారని చెప్తున్నాను. ఇది రమణ వాక్యమే, కనీసం మీరు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్ని మరణం చేయండి. ఏదో రోజు మీకు అనుభవం ఏకవేద్యం అవుతుంది. ముందు దాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనే కనుక అజ్ఞానం అంటే నాకు బోధించడానికి ఏమీ లేదు, నాకు అజ్ఞానం ఏం బోధిస్తాడండి. నేనే కనుక అజ్ఞానం ఉంటే నేను నాకు బోధించడానికి ఏమీ లేదు. నేనే కనుక జ్ఞానం అయితే నాకు బోధించడానికి ఇతరులు లేరు. నేనే కనుక జ్ఞానం అయితే నేను బోధించడానికి నాకు ఇతరులు లేరు. అంత ఆత్మే. నేను ఎవరిని ఉద్ధరిస్తున్నాను అనుకోడు. కుడి చేతిలో ఒక వస్తువు ఉంటుంది, ఎడం చేతిలో పెట్టుకుంటాం, త్యాగం చేసామని అనుకో. ఏది ప్రపంచంలో ఏ వస్తువు అనేది కాదు, ఇంక త్యాగం ఏంటి, అంటే అంత పరమాత్ముడిదే. ఇదే రమణ మహర్షి గారు చెప్పారు. ఒకడు బెల్లంతో వినాయకుడిని చేశాడట. ఈ కథ మనకు అర్థమైతే అహంభావన పొగరబోత్తనం అణిగిపోతుంది, తాగుబోత్తనం అణిగిపోతుంది. మనం విషయాలను తాగి తాగి తాగుబోతులయ్యాం. ఈ తాగుబోత్తనం సబ్జెక్ట్ అర్థమవుతానంటే కానీ తాగుబోత్తనం, ఈ పొగరబోత్తనం అనగదు మనకి. రమణాచార్యుడు చెప్పాడు ఒక చోట, ఏమని చెప్పాడంటే, మనం చేస్తున్న త్యాగాలు అది ఇక్కడ చేస్తాం, ఇక్కడ చేస్తాం, అక్కడ చేస్తాం, ఇక్కడ ఏదో ఇలా అనుకుంటా ఉంటుంది కాలక్షేపం. ఉన్న జ్ఞానం ఉన్న సాధన పోవటం. కొంతమంది రోజు బాడు చేసుకోవడం కడుక్కోవడం, బాడు చేసుకోవడం కడుక్కోవడం, ఇదే పని. పరమానంద గారు రోజు శిష్యుల్ని అడిగేవారు ఏం చేస్తున్నారంటే, చేసిన తప్పులు సరిదిద్దుకుంటున్నాం అని. వరకు ఈవేళ అడిగాడు అనుకోండి, చేసిన తప్పులు సరిగ్గా మళ్ళీ రేపు అడుగుతాడు, నిన్న తప్పులు చేశామని ఇవాళ సరిదిద్దుకుంటున్నాం అని. ఈ రోజు అదే చెప్పాడు, ఏం చేస్తున్నారు అంటే చేసిన తప్పులు సరిదిద్దుకుంటుంది. అదే పాఠం. ఇంకోటి, సాధకుడు ఒక మిస్టేక్ చేసిన ఆ మిస్టేక్ ని రిపీట్ చేయడు అడుగు సాధకుడు అంటే. సాధకుడు ఏదైనా పాస్ట్ మిస్టేక్స్ ఉన్న సాధకుడికి, సాధకుడు ఏదైనా ఒక మిస్టేక్ కమిట్ చేశాడు అనుకోండి, అది రిపీట్ చేయడు, అది సాధన. సాధకుడు రిపీట్ చేయడు, అది వెరీ హ్యూమన్. ఆయన చేసాం అంటాడు, నేను ఆయన పొడి చేస్తాను, ఈయన పొడి చేస్తాను, ఆయన పొడి చేస్తాను అంటే సీతమ్మ అంటుంది. చిన్న తప్పు కూడా చేయని వాడిని సృష్టిలో ఒకరిని చూపించాడు. అది జీవభావమే తప్పు. జీవభావం వచ్చాక ఎవడో ఒకటి చిన్న తప్పు చేయకుండా ఉన్నవాడు ఎవడైనా ఒక్కడిని చూపించాడు సీతమ్మ. ఒక చిన్న తప్పు కూడా చేయని వాడిని ఒక్కడిని, అసలు జీవభావం వచ్చేనే వాడు ఏదో తప్పు చేస్తాడు. ఆ తప్పు కూడా చేయని వాడు ఎవడని ఉంటే ఒక్కడిని చూపించాడు సీతమ్మ. క్లియర్గా ఇచ్చుకోమా, ఆయన పొడి చేస్తాను, ఈయన పొడి చేస్తాను అంటే అసలు తప్పు, చిన్న తప్పు కూడా చేయని వాడు ఎవడున్నాడో చూపించాడు సీతమ్మ. ఆయన చేస్తాడు. ఇప్పుడు ఇంతకి మన పొగరబోత్తనం ఎక్కడ ఉంటుందంటే, ఇదంతా ఈశ్వరుడు. ఇప్పుడు మనం ఎవరికో 10 రూపాయలు ఇచ్చామనుకుంటాం, ఆ 10 రూపాయలు మనకెవడిచ్చాడు. ఎవరికో మనం 10 రూపాయలు ఇచ్చామనుకుంటాం, ఆ 10 రూపాయలు మనకెవడిచ్చాడు. రమణ మహర్షి గారు ఇన్ పర్సనల్ బిహేవియర్, ఈ గోలెస్ బిహేవియర్. అసలు ఇక్కడ చూడండి, అందుకే రమణ చలన్ గారు అంటారు, రమణ మహర్షి ఎవడో నాకు అక్కర్లేదు, ఆయన అవతార పురుషుడు కాదు అవునో నాకు అక్కర్లేదు, ఆయన ఋషి అవునో కాదు నాకు అక్కర్లేదు, ఆయన ఎవరో నాకు అక్కర్లేదు, రమణ మహర్షి గారు ఎవరో నాకు అక్కర్లేదు, ఏమిటో నాకు అక్కర్లేదు, ఎందుకు నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సముద్రం. ఆయన 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 దగ్గర నుంచి నాకు ఏది వస్తుందో అది నాకు కావాలి, కానీ ఆయన దగ్గర నుంచి నాకు శాంతి వస్తుంది, ఆయన కాంతి వస్తుంది. ఆయన అవతార పురుషుడు కావచ్చు కాకపోవచ్చు, ఆయన ఋషి అవ్వచ్చు కాకపోవచ్చు, ఆయన దగ్గర నుంచి ఏది పొందుతున్నానో నాకు అది కావాలి. ఆయన ఎవరో నాకు అక్కర్లేదు, ఏమిటో నాకు అక్కర్లేదు, ఎందుకో నాకు అక్కర్లేదు. ఆయన నాకు ఆనంద సముద్రం, శాంతి సముద్రం, కాంతి ప్రదాత, శాంతి ప్రదాత. ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గా ఆయన దగ్గర నుంచి నేను ఏది పొందుతున్నాను నాకు అది కావాలి. కానీ మిగతా విషయాలు నాకు అనవసరం, డస్ట్ గొడవలు నాకు అనవసరం, దుమ్ము అనవసరం. నేను డైరెక్ట్ గా ఆయన దగ్గర నుంచి ఏది పొందుతున్నాను కాదు, ఒకటే కావాలి, మిగతా అనవసరం. ఆయన అవతార పురుషులు అవ్వచ్చు కాకపోవచ్చు, ఆయన రిలేజన్స్ అవ్వచ్చు కాకపోవచ్చు, ఆయనే నాకు అనవసరం. డైరెక్ట్ గా ఆయన దగ్గర నుంచి నేను ఏది పొందుతున్నాను అది ఒకటే నాకు చాలు, అంతే చాలు. అదే రమణ మహర్షి గారు చెప్పిన ఈ కథ ముగిస్తున్నాం. ఎంత, 6 అవుతుంది, 6 అవుతుంది, 5:30 అవుతుంది, మాకు టైం సెన్స్ లేదు, రోడ్డు సెన్స్ లేదు. భగవంతుడు కాల రూపంలో ఉన్నానని చెప్పాడు, కాలాన్ని గౌరవించాలి. భగవాన్ చెప్పారు, ఒక కథ చెప్పారు, అంటే మనం చేసేటువంటి త్యాగ గురించి. ఒకడు వినాయకుడిని, ఒక బెల్లంతో వినాయకుడిని చేశాడట. ఒకడు బెల్లంతో వినాయకుడిని చేసేటారు, నైవేద్యం పెట్టాలి కదండి. ఆ నైవేద్యం పెట్టడానికి అడిగి బెల్లం దొరకటాలి. మొత్తం వినాయకుడిని చేశాడు బెల్లంతో. మళ్ళీ వాడికి నైవేద్యం పెట్టాలి కదా. నైవేద్యం పెట్టాను వాడికి ఏం పడే ఏం వాడికి తొలిలేదు. ఆయన చేత వినాయకుని గిల్లేశాడు అంటున్నాడు. ఆ వినాయకుని గిల్లేసి ఆ గిల్లిన దానికి ఇచ్చేసి నైవేద్యం పెట్టేశాడు. సమర్పయామి సమర్పయామి బెల్లం సమర్పయామి బెల్లం ఇచ్చేశాడు. అది ఎవరిదండి అది సమర్పించేశాడు. ఆ బెల్లం సమర్పించి ఆ బెల్లం ఎవరిది? ఆ వినాయకుడిది. వినాయకుడిని గిల్లేశాడు. గిల్లేసి ఏం చేశాడు? సమర్పణ నీకు సమర్పిస్తున్నారు, నీకు సమర్పిస్తున్నారు, మనం చేసి దానాలు ధర్మాలు భగవంతుడిదే, భగవంతుడికి ఇచ్చి మనం తాగుబోతున్నాం పొగరబోతున్నాం పెంచుకుంటాం. ఇంకా మనకి జ్ఞానం ఎలా వస్తుంది మనకి? రమణ మహర్షి గారిని ఇంపర్సనల్ బిహేవియర్ అని ఎందుకంటున్నానంటే, ఏమన్నా మీ గురించి మేము అరుణాచలం వచ్చామని ఎవరైనా అనేవారు. నా గురించి మీరు అరుణాచలం వస్తే నేనెవరి గురించి వచ్చాను? నా గురించి మీరు అరుణాచలం వచ్చారు, మరి నేనెవరి గురించి వచ్చాను? ఏ ఈశ్వరుడైతే, ఏ సత్పదార్థం అయితే నన్ను ఎక్కడికి తీసుకొచ్చిందో అదే పదార్థం మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది. నన్ను తీసుకొచ్చిన ఈశ్వరుడు ఒకడు, మిమ్మల్ని తీసుకొచ్చిన ఈశ్వరుడు ఒకడు కాదు. నన్ను ఎవడైతే తీసుకొచ్చాడు వాడే కూడా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నేనెవడం మిమ్మల్ని తీసుకురావటాను. హూ యామ్ ఐ? హూ ఇస్ దిస్ ఐ? హూ యామ్ ఐ? ఏ ఈ దేహగతమైన నేనా? ఈ పాడైపోయిన నేనే మిమ్మల్ని తీసుకొచ్చింది. ఏ ఈశ్వరుడు అయితే నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు రావటానికి? ఒక్కడే ఉన్నది ఒకడు. ఎవడైతే నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు వాడు మీకు కూడా ఇస్తాడు జ్ఞానాన్ని. నేను మీకు ఇచ్చేస్తానని చెప్పలేదు. ఎవడైతే నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు వాడే మీకు జ్ఞానం, వాడే ఇస్తాడు మీకు కూడా జ్ఞానాన్ని. జ్ఞానం అంటే చెప్తాడు ఐశ్వర్యం చూడండి. జ్ఞానమే నిజమైన ఐశ్వర్యం, అదే వైభవం. జ్ఞానమే వైభవం, జ్ఞానమే ఐశ్వర్యం, జ్ఞానమే సంపద. జ్ఞానానికి సమానం ఏంటి లేనప్పుడు దానికి మించింది ఎక్కడ ఉంటుంది? జ్ఞానం అంటే రేపేం జరుగుతుందో తెలుసుకోవటం జ్ఞానం కాదు. స్పెసిఫిక్, కొంతమంది మాట్లాడుతుంటే స్పెసిఫిక్ గా ఉంటుంది. 6, 4, 10 అది మ్యాథమెటికల్ యాక్యురసీ. స్పెసిఫిక్, ఇక స్పెసిఫిక్ గా ఒకడు మాట్లాడైపోతున్నాడు, అక్కడ కన్ఫ్యూజన్ ఉంది, ఫారెస్ట్ ఉంది వాడి బ్రెయిన్ లో, ఆ బ్రెయిన్ లో క్లారిటీ లేదు. ఏం చెప్తున్నాము ఇప్పుడు? జ్ఞానం అంటే ఏమిటి? జ్ఞానం అంటే కొంతమంది రేపేం జరుగుతుందో చెప్తారు. రేపు అది జ్ఞానమా? కొంతమంది చూసి మీ ఫలానా సంవత్సరంలో చచ్చిపోతారని మీరు అని చెప్తారు. ఆడి శరీరం చచ్చిపోతుందని చెప్తారు చెప్తారు కొంతమంది. ఈ జ్యోతిష శాస్త్రం ఏదో ఉంది కదా, అస్ట్రాలజీ ఏదో ఉంది, అది జ్ఞానమా? అది అది జ్ఞానమా? నీ పూర్వజన్మలో కూడా ఎవడైనా చెప్పొచ్చు. నీ పూర్వజన్మ ఏంటిది అది కూడా చెప్పొచ్చు. ఎవడైనా చెప్పగలిగితే చెప్పు, అది జ్ఞానమా? నువ్వు రాబోయే జన్మ ఏమిటో చెప్పొచ్చు ఒకడు, అది అది జ్ఞానమా? ఇదంతా మనస్సే అన్నాడు. ఇది జ్ఞానం కదా, ఇదంతా మైండే, ఇదంతా ఇదంతా స్టఫే. ఊడిచి ఇల్లు ఊడ్చి ఇల్లు ఊడ్చి బయటకు పారవేయగలిసిన ఆ చెత్తని కౌంట్ చేస్తావెందుకు నువ్వు? ఇల్లు ఊడ్చి ఇల్లు ఊడ్చి బయటకు బయటకు విసిరివేయవలసిన చెత్తను, ఎర్ర చీమలు ఏమి ఉన్నాయి, నల్ల చీమలు ఏమి ఉన్నాయి, ఇవన్నీ కౌంటింగ్ ఎందుకు? బయట పడేసి చెత్తకి డస్ట్కి. ఈ జన్మ ఎంత అబద్ధము, ఈ జన్మ ఎంత అనీజమో, పూర్వజన్మ కూడా అంతే అనీజం, రాబోయే జన్మలో కూడా అదే అంత అది అనీజమే. ఇదంత అసత్యమో, అదే అంత అసత్యము. ఇదంత డ్రీమ్ స్టప్, అదంత డ్రీమ్ స్టప్. అవన్నీ అనవసరం, అది కాదు జ్ఞానం. నీ రాబోయే జన్మ ఎవడైనా చెప్తాడు అనుకో, అది జ్ఞానం కాదు. మరి జ్ఞానం అంటే ఏమిటి? నీ హృదయంలో ఒక వస్తువు ఉంది, నీవు అంతటా ఉంది, అంతటా ఉన్నది నీ హృదయంలో కూడా ఉంది. నీ హృదయంలో నా సద్వస్తువు, నీ హృదయంలో నా సత్య వస్తువు, నీ హృదయంలో నా బ్రహ్మము, అది ఎలాగుందో నువ్వు అలా ఉండటం జ్ఞానం. నీ రాబోయే జన్మ తెలుసుకోవటం జ్ఞానం కాదు, అది మైండే. ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. ఈవెన్ బిఎం ఐ ఆల్సో క్రియేటెడ్ బై ది మైండ్. అది జ్ఞానం అంటే ఇంకోసారి అందరూ ఉన్నదేదో ఈ పంచ అదే చాంద్రోగ్యంలో చెప్పాడు కదా, ఒక్కటి అంటే ఒక్కటే, ఊటిగానే ఉంది ఒక్కదాన్ని, ఒక్కటే ఉన్నది తొలిగా, తొలిలో అంటే బజ్జిపోతాలు లేనప్పుడు, క్రియేషన్ లేనప్పుడు, ఒక్కటే ఒక్కటే ఒక్కటంటే ఒక్కటే. ఆ ఒక్కటి దాన్ని ఎవడైతే ఆ ఒక్కటి దాంట్లో అనేకత్వం చూస్తున్నాడో, భిన్నత్వం చూస్తున్నాడో, అక్కడి నుంచి ప్రారంభమైంది సృష్టి అంతా, జీవకోట అంతా అక్కడి నుంచి ప్రారంభమైంది. ముగిస్తున్నాం. ఏం చెప్తున్నాము ఇప్పుడు? జ్ఞానం అంటే భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవడం కాదు. పూర్వజన్మల్లో నీకేం జరిగిందో తెలుసుకోవడం కూడా జ్ఞానం కాదు. ఉదాహరణ, నా శరీరం ఇంతకు ముందు జన్మలో శరీరం నది పక్కన తగలబెట్టాడు, ఈ శరీరం అది జ్ఞానమా? అది జ్ఞానమా? ఇదివరకు ఇక్కడ బ్రాహ్మలు ఒకరు ఉండవు, ఎగ్జిటింగ్ వారు ఎవరు, ఇక్కడ ఒక ఎగ్జిటింగ్ చేశారా ఎస్సీ చేశారట చెప్పారు బద్రిరాజు గారు. అంటారు బ్రాహ్మలు ఇంటి పేరు బద్రిరాజు, పేరు బద్రిరాజు, డబల్ రాజు. అవటానికి బ్రాహ్మలే, ఇంటి పేరు బద్రిరాజు, పేరు బద్రిరాజు, డబల్ రాజు అని చెప్తే ఆయన ఎప్పుడు భగవాన్ చెప్పారు, భగవాన్ టీంలో కల్పించి ఆయనంటే ఇష్టపడేవారు. నేను ఎప్పుడైనా వారి ఇంటికి వెళ్తే మజ్జిగను తింటున్నారు అనుకోండి, ఉదాహరణకు ఆ మజ్జిగలు చేయి కడుక్కుని బయటకు వచ్చేసేవారు. అంటే నన్ను చూడటానికి మజ్జిగనం తిని పూర్తి అయ్యేటప్పుడు లేట్ అవుతుంది. నేను ఎప్పుడూ అరగంట సేపు పూర్తి వచ్చేసేవాడిని.
వారి ఇంటికి ఇప్పుడు నరశాపనం ఉండరు, ఎప్పుడు అరగండి చూ రాజుగారు మీరు వెళ్ళిపోతారేమో, మళ్ళీ కనిపి నాకు ఎప్పుడైనా మూత్రం వచ్చినా బంధించుకుంటున్నాను, మిమ్మల్ని మిస్ అవ్వకుండా ఉండటం కోసం అని అడుగుతారు. ఆ ఎప్పుడైనా మూత్రం వచ్చినా బంధించుకుంటున్నాను, మీకు మిస్ అయిపోతారు. సరే ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ వ్యవహారక సత్యాలు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి భగవాన్ చెప్పారు నాకు, నాకు అనిపిస్తుంది ఎందుకు ఇంత నన్ను ప్రేమిస్తున్నాడు అని. నేను నాకు ఆయన అంటే ఇష్టంగా ఉండేది. అప్పుడు భగవాన్ చెప్పారు, దానికి ఏదో కారణం ఉంటుంది. భగవాన్ చెప్పారు, పూర్వజన్మలో ఇంతటి జన్మలో ఇంత ఇంత ముందు జన్మలో మీరు సహోదరులు, ఒక ఇంట్లో మెరిగిన వారు. అది కాళిదాస్ చెప్తాడు, మీకు జన్మాంతర అనుబంధం ఉన్నప్పుడు ఆ అనురాగం ఆ స్నేహం మీ శరీరం శుభం అయ్యే వరకు ఉంటుంది. ఆ జన్మాంతరమైన అనురాగం లేనప్పుడు, ఆ జన్మాంతర అనుబంధం లేనప్పుడు ఏదో పాయింట్లో తెగిపోతుంది అది. ఇప్పుడు వాజ్పేయి ఆద్వానే చూడండి, అది స్నేహం ఎప్పుడో 53లో ఏర్పడింది ఆ స్నేహం. ఇప్పుడు వరకు నెగ్గినా అధికారంలో ఉన్నా, అధికారంలో ఆడిపోయినా, నెగ్గినా ఓడిపోయినా ఆ స్నేహం అలాగా ఉంది. అది అది ఫ్రెండ్షిప్ కాదు, అది మైత్రి. అది ఫ్రెండ్షిప్ కాదు. అది కాళిదాస్ ఇదే చెప్పాడు, నీకు జన్మాంతరంలో అనుబంధం ఉన్నప్పుడు నీకు ఆ స్నేహం బ్రేక్ అవుతున్నాడు. జన్మాంతరం నీకు అనుబంధం ఉన్నప్పుడు నీకు ఈ జన్మలో నీకు ఆ స్నేహం అలా కంటే, అదే కాళిదాస్ ఈ శంకరాచార్యుల వారు తర్వాత ఇంకెవడు పద్మపాదుడి స్నేహం కట్టుకుంటుంది. శంకరాచార్య వారికి పద్మపాదుడి గారికి కాశీలో మణికర్ణిక ఘాట్లో స్నేహం కలిసింది. అది చనిపోయి శంకరాచార్య వారు చనిపోయే వరకు ఆ స్నేహం ఎక్కడా బ్రేక్ అవ్వలేదు. ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్ ఇండీడ్ అని చెప్తాడు కదా, రైట్ టెక్స్ట్ చెప్తారు కదా. అనుబంధం మనకు జన్మాంతరంలో కనుక అనుబంధం లేకపోతే ఆ స్నేహం కూడా కలకాలం చిరకాలం ఉండదు. అది కాళిదాస్ చెప్పాడు. నీకు ఏదైనా ఒక గాఢమైన లవ్ ఎట్ ఫస్ట్ సైట్, నీకు ఎక్కడైనా గాఢమైన ప్రేమ అనురాగం కలిగినప్పుడు ఏదో పూర్వజన్మలో ఏదో అనుబంధం ఉంటుంది, లేకపోతే నీకు అనురాగం కలగదు, ఆప్యాయత కలగదా, ఎఫెక్షన్ కలగదు అన్నాడు కాళిదాస్. సరే ముగిస్తున్నావు, ఇలా ఇంచే టెక్స్ట్ బుక్ వదిలేసాం. నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని ధ్యానం చెయ్యి, దాన్ని స్మరించు. నువ్వు కాని దాన్ని ధ్యానం చేసినా కాని దాన్ని స్మరించినా దాబు అని నీ మనోదేహములు మ్యాక్సిమం ఉపయోగించుకో. భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాలని సత్యాన్ని అమృతానుభవం పొందటానికి, అంటే మనకి జీవభావన పోవాలి, ఆత్మభావన రావాలి. జీవభావన పోవాలి, ఆత్మభావన రావాలి. జీవభావన పోతేనే కానీ ఆత్మభావన రాదు, ఆత్మభావన వస్తేనే కానీ జీవభావన పోదు. ఇవన్నీ సైమల్టేనియస్ గా మనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అవి తగ్గించుకుంటూ ఉండాలి, అది పెంచుకుంటూ ఉండాలి. శవభావన తగ్గించుకుంటూ ఉండాలి, శవభావన పెంచుకుంటూ ఉండాలి. సైమల్టేనియస్ గా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అయితే మీకు భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి, కాలం పాడు చేసుకోవద్దు. ముందు వచ్చే జన్మలో ఏదో చేద్దాం, వచ్చే జన్మలో ఏదో చేద్దామని మీరు అలా అనుకోవద్దు. ఈ జన్మలో మీ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, మీకున్న తెలివిని సద్వినియోగం చేసుకోండి. భగవంతుడు ఏదైనా పదార్థం మనకు ఇచ్చినప్పుడు అది ఎంత ఇచ్చాడని కాదు, అది ఎంతవరకు మనం సద్వినియోగం చేస్తున్నాం అది ముఖ్యం. మనకి ఎంత ధనం ఉందని కాదు, దాన్ని ఎంతవరకు సద్వినియోగం చేస్తున్నాం. మనకు ఎంతవరకు చదువు ఉందని కాదు, మనకున్న చదువు ఇతరులకు ఎంతవరకు ఉపయోగపరుస్తున్నాం. అది భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాలని ఎంతవరకు మనం సమాజపరంగా ఉపయోగిస్తున్నాం. అది జాగ్రత్తగా మనం ఏదైనా ఒకవేళ అదృష్టం వెంటాడుతున్నా పొంగిపోకుండా, దురదృష్టం వెంటాడుతుండే కుంగిపోకుండా. అని అదృష్టము దేహానికి, దురదృష్టము దేహానికి. అని దేహం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, ఈ అదృష్టాలు దురదృష్టాలు అంతే నిజం. ఆ చైతన్యంలో, ఆ మహాస్రవంతిలో, ఆ మహాజ్ఞానములో అక్కడేమి లేవు. ఒక్కటే ఉన్నదంటే ఒక్కటే, అక్కడే అదృష్టం దురదృష్టం అంటూ ఏమి లేదు. అక్కడ ఉన్నదంటే ఒక్కటే, అక్కడికి మేలుకోవాలి. అప్పుడు వరకు మనం సార్వల్ ఎస్టేట్ పొందడం, అక్కడ రాజీ పట్టడానికి అవకాశం లేదు. అది భగవంతుడు మీకు ఇచ్చిన కాలాన్ని, అంటే మనం ఎప్పుడు చనిపోతాం ఎప్పుడు చనిపోతాం అలా కనిపెట్టుకుండకండి. చావు తొందరగా రావాలని అనుకోవద్దు. చావు మీ ఇంటికాడ ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉన్నాయనుకోండి, అస్తమాని ఆ ఇబ్బందులతో తాదార్థ్యం పొందకండి. మీ బాడీని డెస్టినీకి వదిలేయండి, మీ శరీరాన్ని ప్రారంభానికి వదిలేయండి, మీ దేహాన్ని ప్రారంభానికి వదిలేసి మీ పనిని మీరు చూసుకోండి. మీ మనస్సు తోడు వెతకండి, మీ దేహాన్ని ప్రారంభానికి విడిచిపెట్టండి. అది ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి, జరుగుతూ ఉంటుంది. కానీ మీ మనస్సుని విత్డ్రా చేయండి, విత్డ్రా చేయండి, ఉపసంహరించండి. వాక్కును ఉపసంహరించండి, మనస్సును ఉపసంహరించండి, ఉపసంహరించండి, ఉపసంహరించండి. ఈ మూల తలంపు ఎక్కడి నుంచి అయితే ఉదయించిందో ఆ హార్ట్ కేవ్ వరకు, ఆ స్పిరిచువల్ కేవ్ వరకు, హృదయ ఆకాశం వరకు, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే కంట్రోలర్ ఉన్నాడో అక్కడ వరకు మీ మనస్సును విత్డ్రా చేయండి, విత్డ్రా చేయండి, విత్డ్రా చేయండి. ఆ మనస్సు తన మూల తలంపు, దాని మూలాన్ని ఎప్పుడైతే చూసిందో అది నశిస్తుంది.
అది నశించి, అది నశిస్తే నువ్వు నశించవు, అది నువ్వు కాదు కాబట్టి నువ్వు ఏదిగా ఉన్నావో అది నీకు స్వరూపంగా వ్యక్తం అవుతుంది. ఎక్కడైతే మూల తలంపు నశించిందో అక్కడే అప్పుడే నారాయణుడు నీకు స్వరూపంగా వ్యక్తం అవుతాడు. ఇది ఫిక్షన్ కాదు, అనుభవిక వైద్యం. ఇట్ ఇస్ టు బి రియలైజ్డ్. ఇదేం ఫిక్షన్ కాదు. అర్జునుడు రెండు చేతితోడు యుద్ధం చేయగలడు, అటు కుడి చేతితోడు చేయగలడు, ఎడం చేతితోడు చేయగలడు. అలాగే మన జ్ఞానానంద స్వామి అటు సైన్స్, ఇటు స్పిరిచువాలిటీ. అటేమో సైన్స్ రంగం, ఇటు స్పిరిచువాలిటీ. ఈ రెండాటిలో కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. ఇటు సైన్స్ సైడ్ ఉంది, ఇక్కడ స్పిరిచువల్ సైడ్ ఉంది. రెండాటిలో కూడా ఆయన కంట్రిబ్యూషన్ ఉంది. అంచేత జ్ఞానానంద మనకి పెట్టినటువంటి ఆ జ్ఞాన భిక్షని మనకి ఆ ట్రస్ట్ వారు ఇంకా ఆ జ్ఞానానంద యొక్క సంపదని, ఆ జ్ఞాన సంపదని అందరికి స్ప్రెడ్ చేయాలనేటువంటి ఆ కూతురంతో ట్రస్ట్ వారు పనిచేస్తున్నారు. అంటే వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా జయప్రదం అవ్వాల్సిందిగా భగవంతుని మనం కూడా ప్రార్థిద్దాం, మనం కూడా హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం. వారు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో జయప్రదం కావాలని మనం ఈశ్వరుని హృదయపూర్వకంగా ప్రారంభిద్దాం. వారు కూడా జ్ఞానానంద సంపదని పంచిపెట్టడం కోసం వారు కూడా కృషి చేస్తున్నారు. అంచేది మనం అందరినీ ఇక్కడ ఆహ్వానించినటువంటి జ్ఞానానంద ట్రస్ట్ వారికి, బాపిరాజు వారికి, ఈ ట్రస్ట్ కమిటీ సభ్యులకి, ముఖ్యంగా మనకి వెంకటరాజు గారికి, అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా మన నమస్తే సమర్పిస్తున్నాము. తర్వాత వోట్ ఆఫ్ థ్యాంక్స్, నేను సభను ముగించను. ఎవరైతే సభను ప్రారంభించారో వారే ముగిస్తారు. మనం సభను ముగించేవారు ఎవడైతే ప్రాణం పోసాడో వాడే ప్రాణం తీస్తాడు. అది ఎవరైతే ఇక్కడ సభను ఏర్పాటు చేశారో వారే సభను ముగిస్తారు, కానీ మనం కాదు. మనం మధ్యలో వచ్చాం, మధ్యలో వెళ్ళిపోతాం. అయితే సభ యొక్క సాంప్రదాయం ప్రకారం సభ ఇక్కడ మనకి మనం వచ్చినందుకు మనం వారికి ఎలా అయితే కృతజ్ఞతలు చెబుతున్నామో సభ యొక్క వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మనకు చెప్తారు. అది వినే వరకు మనం డిస్పర్స్ అవ్వకూడదు. అది చెప్పే వరకు, అది వారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పే వరకు మనం డిస్పర్స్ అవ్వకూడదు. అది సభ యొక్క మర్యాద, సాంప్రదాయం.